ఎందుకంటే అది ఎప్పటికీ తీరనటువంటిది. కారణము మనస్సు యొక్క స్థితి మనిషికి తెలియదు. మొన్న ఒక ఆయన నన్ను అడిగారు, ఒక విలేజ్ లో పనిచేస్తుంటే ఇంకా అక్కడే ఉన్నారా విలేజ్ లో అని అడిగితే డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు అని చెప్పాను. అంటే డ్రైవర్ ఎప్పటికీ శిక్షణలోనే ఉంటాడు, మనం శిక్షణ పొందుతూనే ఉంటాం. చాలా వరకు శిక్షణని శిక్ష అనుకుంటాం మనం. ఏదన్నా మనకు కొంచెం ఇబ్బంది కలిగిస్తే భగవంతుడు నాకు శిక్ష విధించాడు, నాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నాకిన్ని కష్టాలు వస్తాయా, నాకే రావాలా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓ చిన్న ఎల్కేజీ చదువుతున్న పిల్లవాడిని నేను ఒకసారి పలకరించా. చాలా దుఃఖంలో ఉన్నాడు అబ్బాయి. ఏమిటి నైనా నీ బాధ అన్నా. ఏమిటో నుండి నా ప్రాణం తీస్తున్నారు, ఆ ఏబీసీడీలు రాయాలట, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంట్లో వాళ్ళు టీచర్లు ప్రాణం తీసేస్తున్నారు, ఏమిటి రాయకపోతే ఏమిటి అని అడిగాడు. వాడికి మహా పనిష్మెంట్ ఆ ఏబీసీడీలు రాయడం. వాడికి అక్క ఉంది, అది 2వ క్లాస్లో ఉంది. ఆ పిల్ల ఈ పిల్లవాడిని చూసి నవ్వుతోంది. ఏమిటి ఏబీసీడీలు రాయడానికి ఇంత ఏడుస్తానట్రా, చాలా ఈజీ, ఏమిటి ఇట్లా రాస్తే ఏ, ఇట్లా రాస్తే బి అని చెప్పి. అప్పుడు ఆ పిల్లవాడు, నువ్వు కూడా నాలాగా ఏడ్చే ఇక్కడికి వచ్చావు కదా స్థితికి అన్నాడు. అంటే మనందరం కూడా అతి చిన్న స్థితి నుంచి పెరిగి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సాధనలో ముందుకు రావాలి. మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గం ఏంటంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించు, నీ ధర్మాన్ని నువ్వు చక్కగా చెయ్యి, నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారిలో ఉన్నటువంటి బ్రహ్మని గుర్తించు, భగవంతుణ్ణి గుర్తించు, వారికి చేతనైన సహాయం చెయ్యి. ఎవరిని కూడా ద్వేషించవద్దు, ఎవరి నుంచి కూడా నువ్వు ఏది ఆశించవద్దు. నీకు రావాల్సింది నీకు తప్పకుండా వస్తుంది, నీది కాంది నువ్వు గుంజుకున్నా రాదు. నీ కర్తవ్యాన్ని ఎప్పుడైతే నువ్వు నిర్వర్తించుకుంటూ పోతావో, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మనుషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరిలో కూడా నువ్వు భగవంతుడిని గుర్తించావు కాబట్టి వాళ్ళందరూ కూడా నీకు సహాయం చేస్తారు. ఈ రకంగా మాస్టర్ సివిడి గారు ఇచ్చినటువంటి మార్గాన్ని చక్కటి వెలుగులోకి తీసుకొచ్చిన వారు మాస్టర్ ఈకే గారు, మా గురువు గారు. ఆయన పూర్తి పేరు ఎకిరాల కృష్ణమాచార్య గారు. వారు గుంటూరు జిల్లా బాపట్లలో 1926 జన్మించారు. మామూలు తెలుగు ప్రొఫెసర్ గా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తూ వారు మాస్టర్ సివివి గారి దర్శనాన్ని గాయత్రి మంత్ర పఠనం చేస్తుండగా పొందారు. మాస్టర్ గారు అంతకుముందు మాస్టర్ సివివి గారి ఫోటోని చాలా చిన్న వయస్సులో వారి నాన్నగారితో పాటు వారి నాన్నగారి స్నేహితులు ఇంటికి వెళితే ఒకసారి చూశారు. తర్వాత ఆయన గుంటూరులో గాయత్రీమాత ఫోటో కొనుక్కొని ఆయన గాయత్రీ మంత్రాన్ని చేస్తూ ఉంటే మాస్టర్ సివివి గారి దర్శనం జరిగింది. అంటే వారికి మెల్లగా మాస్టర్ సివివి గారు కూర్చున్నటువంటి వీరాసనం ఇలా కూర్చున్న పోజులోంచి కింద నుంచి పైకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మాస్టర్ సివివి గారి దర్శనం గాయత్రి మంత్రం ఉపాసిస్తే కనపడింది. వారు మహనీయులు, వారు మాస్టర్స్ అంటే వారిని పిలవాలి. ఆ రకంగా గాయత్రి మంత్రాన్ని మాస్టర్ సివివి గారు, మాస్టర్ ఈకే గారు పొద్దున సాయంత్రం ప్రేయర్లో ప్రార్థనలో మాకు జోడించి ఇచ్చారు. తప్పకుండా గాయత్రిని చేయండి మీరు, గాయతాన్ రాయతే ఇది గాయత్రి, ఆవిడ్ని మనం గానం చేస్తున్న కొద్ది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ అసలు చేసినటువంటి విషయం, మాస్టర్ గారు రామకృష్ణ గారు పక్కనే ఉన్నారు, ప్రతి యొక్క గురువు యొక్క మార్గం అన్నీ కూడా ఒకటే, అందరూ చెప్పే సారం ఒకటే, అందరూ కూడా ఇచ్చినటువంటి ఫలితం కూడా ఒకటే. అయితే పేర్లు మాత్రం వేరే వేరే ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక మీటింగ్ లో ఒక మిత్రుడు ఒక ప్రశ్న వేశాడు, అయ్యా ఫలానా గురువు గారు ఇచ్చిన మార్గం మంచిదా, రమణ మహర్షి గారు ఇచ్చిన మార్గం మంచిదా, అరవిందుల గారు ఇచ్చిన మార్గం మంచిదా అని ఒక 4 గురువుగారి పేర్లు రాసి ఏది బాగుంటుంది అని నేను అడిగాడు. దానికి సమాధానంగా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, పుల్లారెడ్డి స్వీట్ షాప్ వెళ్లి బాదుషా మంచిదా, లడ్డు మంచిదా, లేకపోతే ఇంకేదో స్వీట్ మంచిదా అని అడిగితే ఏది మంచిది కాదు, అన్నిట్లో ఉన్నది ఒకటే మాధుర్యము, ఒకటే తీపిదనము, కానీ దానికి వాడిన వస్తువులు వేరు, దాని షేప్ వేరు, పరిమాణం వేరు, దాని యొక్క కలర్ వేరు, రంగు వేరు, కానీ నోట్లో పెట్టుకుంటే అన్నిట్లో ఉన్నటువంటిది ఒకే ఒక రుచి, మధురమైనటువంటి తీపిదనమే. ఏ గురువు యొక్క మార్గం మీరు తీసుకున్నా కూడా అటువంటి మధురమైనటువంటి తీపిని మాత్రమే అందించేటటువంటి మాస్టర్ సివివి గారి మార్గాన్ని మొదట్లో మాస్టర్ సివివి గారి అనుయాయులు కొంచెం భయంకరంగా మనల్ని ఇబ్బంది పెట్టేట్టుగా కొంచెం వారు బయటికి తీసుకొచ్చారు. అయితే మాస్టర్ ఈకే గారు మాస్టర్ సివివి గారి యొక్క మార్గాన్ని చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేటట్లుగా అన్వయించి మనందరికీ చెప్పడం జరిగింది. దాని మార్గంలో మనం చక్కగా ప్రయాణం చేయవచ్చు. మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి నృత్త రహిత తారక రాజయోగాన్ని అనుష్ఠించడానికి కేవలం ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మాస్టర్ గారి ప్రేయర్నే ఆయన ధ్యానంగా ఇచ్చారు, ఆయన నామాన్నే ఆయన ధ్యానంగా ఇచ్చారు, తర్వాత గాయత్రి మంత్ర పారాయణం ఇచ్చారు, తర్వాత మైత్రేయ స్తోత్రం ఇచ్చారు. అన్నిట్లో కూడా గాయత్రి మంత్ర పారాయణం తప్పకుండా చేయమని ఉన్నది. అందరు గురువులు ఇదే మాట చెప్తారు, కారణము గాయత్రిని ఆరాధించుట అంటే వెలుగుని ఆరాధించుట. వెలుగుని ఆరాధించిన వాడికి చీకటి తనంతట తాను తొలగిపోతుంది. నేను మొన్న ఒక చోట ఉపన్యాసంలో ఒక చిన్న పాయింట్ చెప్పాను, ప్రపంచంలో 100కి 90 మంది మంచివారు ఉన్నారు, కేవలం 10 మంది మాత్రమే చెడు చేయువారు, చెడ్డవారు కాదు చెడు చేయువారు. దురదృష్టం ఏంటంటే ఆ 10 మంది చెడు చేయువారందరూ కలిసి చాలా ఐకమత్యంగా ఎవరికి ఏమాత్రం చెడైతే కూడా ఇంకో చెడ్డాయన వచ్చి ఆయన కాపాడుతూ ఉంటారు. ఈ 90 మంది మంచి చేయువారు ఎవరికి వారు ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటారు. నిజానికి మన శాతమే ఎక్కువ ఉన్నది, 90%. మనందరినీ ఒక తోట కూర్చడానికి వీరు చేస్తున్నటువంటి ప్రయత్నం మాస్టర్ గారు నిజంగా చాలా అద్భుతంగా అనుగ్రహించారు అని మాత్రం నేను చెప్పగలను. ఇది చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. కారణము మనలో ఉన్నటువంటి స్వభావము అనేది ఉండే అది అంత తేలిగ్గా లొంగదు. ఒక సర్కస్ లో ఒక పులిని సింహాన్ని కూడా మనిషి కంట్రోల్ చేయగలరు, కానీ తన స్వభావాన్ని తాను కంట్రోల్ చేయలేరు. చాలా కష్టతరమైనటువంటిది మనిషి యొక్క స్వభావాన్ని అధిష్ఠించటం. అంటే అమ్మవారు పులిని అధిష్ఠించి ఉంటుంది, శివుడు నందీశ్వరుని అధిష్ఠించి ఉంటాడు, మనం మన స్వభావాన్ని అధిష్ఠించి ఉండాలి. అధిష్ఠించి ఉండడాన్ని అధ్యాత్మ విద్య అని పిలుస్తారు. ఆత్మను అధిష్ఠిస్తే మనకి ఆధ్యాత్మిక విద్య వచ్చినట్టు. ఆధ్యాత్మిక విద్య రావాలంటే చాలా నాలెడ్జ్ కావాలి, చాలా శాస్త్రం కావాలి, మేమేం చదువుకోలేదు, మాకెలా తెలుస్తుంది అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అలా తెలియడానికి ఇటువంటి కార్యక్రమాలు బాగా పనికొస్తాయి. పెద్దల చేత ఉపన్యాసాలు, ఇటువంటి హవన కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి వెలుగు బయటికి వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి ఏమీ చదువుకోలేదు, రామకృష్ణ పరమహంస గారు ఏమీ చదువుకోలేదు, రమణ మహర్షి గారు ఏమీ చదువుకోలేదు, కానీ వారు అందరికీ వెలుగుని ప్రసాదించారు. చదువుకోవటం అంటే కేవలం లౌకికమైనటువంటి విద్యలు కాదు, తనను తాను చదువుకోవటం నేర్చుకోవాలి, దాన్ని అధ్యయనము అంటారు. అధ్యయనము అంటే మనం మామూలుగా పుస్తకాలు చదువుకోవటం, ఎదుటి వాళ్ళకు ఉపన్యాసాలు చెప్పడం. మా అమ్మగారు చిన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెబుతుండేవారు, అమావాస్య బ్రాహ్మణుడు అని ఒక చిన్న కథ, ఆయన అందరికీ ఉపన్యాసం చెప్పొచ్చాట, ఉల్లిపాయలు తినటం మంచిది కాదు, ఇంటికి నాగానే ఆవిడ దోశలు వేసింది, దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేయలే, వెంటనే తిట్టాట, ఏమిటి దోశలో ఉల్లిపాయలు వేయాలి, అదేమిటండి ఇప్పుడే ఉపన్యాసానికి నేను కూడా వచ్చాను, ఉల్లిపాయలు తినటం మంచిది కాదని చెప్పారు కదా, అది ఊళ్ళో వాళ్ళ కోసం మన కోసం కాదు అని చెప్పారు. అంటే ఊళ్ళో వాళ్ళ కోసమైతే ఒక మాట, మనకైతే మరొక మాట. ఆచరణ లేని జ్ఞానము వ్యర్థం. ఆచరణలో మనం జ్ఞానాన్ని పెట్టుకోవాలి. మనకు తెలిసినటువంటి చిన్న విషయం కూడా మనం ఆచరణలో పెట్టుకోవాలి. మాస్టర్ సివివి గారు ఉదయం 6 గంటలకు ప్రార్థనించారు. ఒక ఆయన అడిగారు, మరీ 6 గంటల కష్టం నచ్చారు, మాకు తెల్లవారుజామున 8:30 దాకా మేము లేవాము, మరి 6 గంటలకే ఇస్తే ఎట్లా అని. మరి ఎట్లాగొట్లా 6 గంటలకు తలుచుకోవయ్యా చాలు అన్నారు. ఒక్కసారి నమస్కారం సనుకోవాలి, మాస్టర్ కూర్చునే చేయాలా అని అడిగారు, అక్కర్లేదు పడుకునైనా చేయన్నారు, కళ్ళు మూసుకొని చేయాలన్నారు, కళ్ళు తెరుచుకొని చేయన్నారు, చొక్కా వేసుకునే చేయాలన్నారు, చొక్కా తీసేసి చేయన్నారు, చొక్కా తీసేసి చేయాలా, వేసుకొని చేయన్నారు, ఇంట్లో చేయాలన్నారు, బయట చేయన్నారు, ఏమిటి చివరికి ఎట్టగొట్ట చేయవయ్యా అన్నారు. అంటే తండ్రికి కొడుకు మీద ఎంత ప్రీతి ఉంటుంది, పిల్లవాడు చదువుకోకపోతే మనం ఓ చాక్లెట్ ఇస్తే ఓ 18 రోజులు చాక్లెట్ ఇస్తాను, ఈ పాఠం అప్పు చెప్తే నేను ఓ సినిమాకి తీసుకువెళ్తాను, లేకపోతే ఇన్ని మంచి మార్కులు వస్తే నీకు ఓ క్రికెట్ బ్యాట్ కొని పెడతాను, స్కూల్లో ఫస్ట్ వస్తే ఓ సైకిల్ కొని పెడతాను అని పిల్లవాడికి మనం ఏ విధంగా ఏదో రకంగా వాడికి చదువు రావాలి అని మనం ఏ విధంగా అనుకుంటామో గురువు సద్గురువు తన శిష్యులకి ఆ రకంగా రావాలి అనుకుంటాం. మాస్టర్ ఈకే గారు మామూలుగా మాస్టర్ సివిడి గారి యోగంతో పాటు రామాయణ భారత భాగవతాల్లో ఉండే విశేషాలను కూడా చిన్న చిన్న కథల రూపంలో చక్కటి గ్రంథరచన చేయటమే కాదు ఉపన్యాసాల ద్వారా చాలా విషయాలు చెప్పారు. అంటే మనం మామూలుగా ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తే గాని రాని విజ్ఞానాన్ని వారు ఉపన్యాసాల ద్వారా చిన్న చిన్న మాటల్లో అందించారు. రామాయణంలో మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక ఉపన్యాసంలో చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసం, దాంట్లో ఉన్నటువంటి పాత్రలని ఆయన విశ్లేషించారు. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి, మండోదరి రావణాసురులాగా ఉంటారా భార్యాభర్తలు, భర్త మంచివాడు కాదు ఆవిడ మహాపతివ్రత, రామ సీతారాముల్లాగా ఉంటారా, సీతారాముల గురించి చెప్తూ మాస్టర్ గారు ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ రోజుల్లో మగవాడి కనుక ఏదన్నా ఊరు ట్రాన్స్ఫర్ అయితే భార్య చెప్తుంది కదా అదేదో పల్లెటూరు మీకు ట్రాన్స్ఫర్ అయింది, మీరేదో అక్కడికి వెళ్ళి మూడేళ్ళో నాలుగేళ్ళలో మీరు అక్కడ చేసుకుని మళ్లీ బాగుంటే రాండి, నేను పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటాం, నేను మీతో రాము. 14 సంవత్సరములు ఆవిడ ఆయన్ని అనుసరించింది, అడవికి వెళ్ళాలి. నిజానికి సీత వెళ్లాలి అని ఎక్కడ కోరబడలేదు, కానీ ఆవిడ అనుసరిస్తుంది. అనుసరించినప్పుడు రాముల గారు చెప్తారు, అడవి అంటే ఏమనుకున్నావు, అక్కడ పులులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటుంది, ఇక్కడ నీకు అంతఃపురంలో ఉండినటువంటి సౌకర్యాలు ఏమీ అందవు, ముళ్ళు ఉంటాయి, నేల మీద నడవాలి, ఏమిటనుకుంటావు అని రాముల గారు అంటారు. అప్పుడు సీతామ్మవారు చాలా చెలోక్తిగా ఒక మాట అంటుంది, ఏమండి నీకు ఒక విషయం తెలియదేమో, నేను భూమిని నాగలితో దున్నుతూ ఉంటే భూమిలోంచి పుట్టాను, పైనుంచి ఎవరో పాయసం ఇస్తే పుట్టలేదు అని చెప్తుంది. ఆయన పాప రాముల వారు పైనుంచి పాయసం ఇస్తే పుట్టాడు, ఈవిడ భూమిలోంచి పుట్టింది, మీరు నాకు భూమి గురించి ముళ్ళ గురించి నాకెందుకు చెప్తారు, నేను మీతోనే వస్తాను అంటుంది. ఎన్నో రకాలుగా సీతామ్మవారిని అడవికి తీసుకువెళ్ళకూడదని చాలా ప్రయత్నం చేస్తాడు రాముడు. చాలా రకాలుగా చెప్పినప్పటికీ ఆవిడ ఒకటే చెప్తుంది, నీడ నీ వెంట ఎలా ఉంటుందో నేను నీ వెంట అలా ఉంటాను అని చెప్తుంది. అంటే భార్యాభర్తలంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములంటే ఎలా ఉండాలి, బాలి సుగ్రీవుల్లాగా ఉండవచ్చు, వీడి ఆస్తి వాళ్ళక్కొని, వాడి ఆస్తి వీళ్ళక్కొని, వీడి భార్యను వాళ్ళక్కుపోయి, వాడి భార్యను వీళ్ళక్కొచ్చి నిరంతరం ఇక్కడికి వచ్చామంటే కొడత, అక్కడికి నువ్వు రా నీ సంగతి చూస్తా అనేట్టుగా ఉండవచ్చు, రామలక్ష్మణుల్లాగా ఉండవచ్చు. లక్ష్మణుడు రాముడితో పాటు అడవికి వెళుతూ ఉంటే అందరూ అంటారు, నువ్వెందుకయ్యా వెళ్ళటం, అట్లీస్ట్ రాముల వారి సీతను తీసుకెళ్తున్నారు, నువ్వు కూడా ఊరిమళ్ళని తీసుకెళ్ళచ్చు కదా అని అడుగుతావు ఒక ఆయన. అంటే తీసుకెళ్ళవచ్చు, కానీ నేను వెళుతోంది అన్నయ్యని వదిలికి నేను బాడీ గార్డ్ లాగా వెళుతున్నాను, నా భార్య కనుక తీసుకెళ్తే ఆవిడకి బాడీ గార్డ్ గానే ఫుల్ టైం సరిపోతుంది, ఇంకా వాళ్ళకి నేనేం చేసేది, కాబట్టి నా భార్యను ఇక్కడే ఉంచుతాను. అప్పుడు ఊరిమిళ అదే వచ్చి అడుగుతుంది, చాలా సంతోషం. ఈ రోజుల్లో కనుక అయితే ఈ రకంగా డిస్కషన్ జరుగుతూ ఉంటే ఊరిమిళ ఏం చేయాలంటే లక్ష్మణుని పక్కకు పిలిచేయాలి, ఏమంటే మనకెందుకండి వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, మీరు ఒకసారి లోపల రండి తర్వాత చూసుకుందాం అనాలి న్యాయంగా. కానీ ఊరిమిళ ఆ మాట అనలేదు, వెళ్తూ ఉంటే ఆవిడ కోరింది ఒకటే కోరిక, ఏమండి మీరు అన్నయ్యకి వదిలికి సేవ చేయడానికి వెళ్తున్నారు, పగలు రాత్రి మీరు నిద్రపోవడానికి అవకాశం ఉండదు, మీ రాత్రి నిద్ర నాకు పగటి నిద్రగా ప్రసాదించండి అని కోరుతున్నారు. అటువంటి భార్యాభర్తలుగా ఉండాలా, ఎట్లాంటి భార్యాభర్తలుగా ఉండాలి? మన ఈ మధ్య నా దగ్గరకు ఓ భార్యాభర్తలు వచ్చారు, కొత్తగా పెళ్ళయింది 3 నెలలో 4 నెలలో అయింది అమ్మాయికి, వాళ్ళిద్దరూ హోమియోపతి మందులు నా దగ్గర తీసుకుంటూ ఉంటారు, సరే వివాహమైంది చాలా సంతోషం. అమ్మాయి నా దగ్గరకు వచ్చి, మాస్టారు నేను మా ఆయనకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నానని. అదేంటమ్మా 3 నెలలకే ముచ్చట తీరిపోయిందా అని అడిగా. లేదండి చాలా ఇబ్బందిగా ఉంది. ఏమిటి ఇబ్బంది అని అడిగా. ఏమిటి పొద్దున్న లేవగానే టిఫిన్ చేయమంటాడు, మధ్యాహ్నం భోజనం అంటాడు, మళ్ళీ రాత్రి టిఫిన్ అంటాడు, రోజు చచ్చిపోతున్నాయి వండలేక, నా వల్ల కాదు నేను ఉండని వెళ్ళిపోతానండి. అంటే ఆవిడకి పెద్ద సమస్య 2 పూట్ల భర్తకి అన్నం ఉండి పెట్టడం, అందుకని విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎంత అజ్ఞానంలో ఉన్నామండి, ఎటు ప్రయాణం చేస్తున్నామో, భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఎంతవరకు వాడుకుంటున్నాం, నిజంగా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఒక చాకు మనకిచ్చి చక్కగా కూరలు కోసుకోండి అని ఇస్తే మనం కూరలు కోసుకుంటున్నామా గొంతులు కోసుకుంటున్నామా? మనకి ఇచ్చినటువంటి మేధస్సుని మనం లోక కళ్యాణం కోసం వాడుతున్నామా, లోక వినాశనం కోసం వాడుతున్నామా? మనకి ఇచ్చినటువంటి సంపదని నలుగురి శ్రేయస్సు కోసం వాడుతున్నావా? నా చిన్నినా బతుకు శ్రీరామరక్ష అని నాకు మాత్రమే వాడుకుంటున్నానా? మనకిచ్చినటువంటి బుద్ధిని నా వరకు ఉపయోగించుకుంటున్నానా? నేను ఈ లోకానికి ఏమన్నా పనికి వస్తున్నానా? నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నా వరకు మాత్రమే వాడుకుంటున్నానా? నేను ఒక్కరికైనా జీవితంలో సహాయపడుతున్నానా? ఈ దేహము కేవలం నా కొరకైనా 10 మందికి ఏ విధంగా నేను ఉపయోగపడగలనా? అన్ని అందరం ఆలోచించిన రోజున నిజమైన లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం అని నారాయణవాడికి ఉపన్యాసం ఇస్తే జరగదు, కానీ అందరం కలిసి ఒక మాట ఆలోచించాలి, నేను నీకు ఏమి చేయగలను, నువ్వు నాకేం చేస్తావని కాకుండా నేను నీకు ఏమి చేయను. మంచి ఒక సినిమా వచ్చింది, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. రెండు పక్కల ఉండి రిసీవింగ్ ఎండే కానీ గివింగ్ ఎండ లేదు. అలా కాకుండా నేను నీకు ఏమి చేయగలను, నీ గురించి నేను ఏ రకంగా ఆలోచించగలను, సమాజం గురించి నేనేమైనా చేయగలనా, నా తోటివాడి గురించి నేనేమైనా చేయగలనా, నా ఇంట్లో వాళ్ళ గురించి నేనేమైనా చేయగలనా. ఈ జన్మ మనకి ఇవ్వబడినందుకు తిరిగి ఇంతకన్నా ఉత్తమమైన జన్మ రావడానికి సాధన ఏమైనా చేస్తున్నానా? ఒక సద్గురువు యొక్క మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నానా? గురువు లేనటువంటి జీవితము గుడ్డి జీవితము అని చెప్తాను. ఎందుకంటే మార్గదర్శనం లేకుండా జీవితం చాలా వ్యర్థమైపోతుంది. చాలా మందికి గురువు దొరకడు, మనకి గురువు దొరికారు, గురువు గారు ఎదుర్కొంటూ కూర్చున్నారు, మార్గదర్శనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మార్గదర్శనం పొందడానికి మనం సిద్ధంగా లేం. సిద్ధపడిన రోజున ఈ జన్మ కడజన్మ అని చెప్తారు. ఇంకా చాలు, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బలుకు కారే కృపయా పారే పాహి ములారు, భజ గోవిందం భజ గోవిందం. గోవిందని భజించండి. ఇక చాలు, పుట్టింది చాలు, ఇక చచ్చింది చాలు, మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి జననం అనే చక్రా నుంచి బయటపడడానికి గురువు యొక్క ఆసరా మనం తీసుకుందాం. తీసుకోవటమే కాదు, గురువు చెప్పిన మాటని విందాం. వినటమే కాదు, ఆచరిద్దాం. గురువు గారు మంచి మాట చెప్తే చాలా మంచి మాట చెప్పారండి, చాలా బాగుందండి, కానీ చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి మనం ఆచరించకపోతే గురువు గారు చెప్పినంత వేస్తే కదా. దానికి అజ్ఞానం మనల్ని కప్పేస్తుంది. అజ్ఞానం వలన, ఇగ్నోరెన్స్ వలన మనం చాలా ఇబ్బంది పడుతుంది. ఒక ఊళ్ళో ఒక పెద్ద షావుకారు గారు ఉన్నారు, ఆ జమీందారు గారు చాలా పెద్ద జమీందారు గారు, ఆయనకి చాలా ఆస్తి ఉన్నది. ఓ పెద్ద ఊరికి ఆయన జమీందారు, ఒక్కటే అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి వివాహం వయస్సు వస్తుంది, అయితే ఆ అమ్మాయికి చదువు చెప్పలేదు, ఏ స్కూల్లో కూడా చేర్పించలేదు. ఆ పక్క ఊళ్ళో ఇంకో జమీందారు గారు ఉన్నారు, ఆయనకు ఒక్కడే కొడుకు, ఆ అబ్బాయి కూడా ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. ఇద్దరు కూడా వేలి ముద్రలు వేసేటువంటి ఇద్దరు. సరే, ఈ జమీందారు గారు ఆ జమీందారు గారు అంటున్నారు, నీకు చాలా ఆస్తి ఉన్నది, నాకు చాలా ఆస్తి ఉన్నది, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. సరే, ఇద్దరు పాపం ఒప్పుకున్నారు, పిల్లలిద్దరు చదువుకోలేదు కాబట్టి వాళ్ళని అడిగారు, సరే ఒప్పుకున్నారు. వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిపించారు. ఇద్దరు కలిసి వివాహం అయిన తర్వాత హానీమూన్కు వెళ్లాలి అని ఇక్కడి నుంచి మెడ్రాస్కు బయలుదేరి వెళ్లారు. వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు చాలా డబ్బులు ఇచ్చి, ఈ డబ్బులు తీసుకొని హాయిగా మీరు చాలా కొన్ని రోజులు అక్కడ తిరిగి రాండి అని పంపిస్తారు. వాళ్ళిద్దరూ చాలా డబ్బులు తీసుకుని మెడ్రాస్ వెళ్లి అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒకరోజు ఆ అబ్బాయి కనిపిస్తుంది, ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉందాం, మన ఇద్దరం ఇక్కడే ఉండి వెళ్లి తర్వాత వెళ్దాం మన ఊరికి అనుకున్నారు. సరే, ఒక చిన్న అద్దె రూమ్కి అద్దెకి తీసుకొని ఇద్దరు తీసుకున్నారు. కావలసినటువంటి చిన్న గిన్నెలు సామాన్లు ఏవో కొనుక్కున్నారు. ఆ అమ్మాయి చక్కగా పొద్దున్నే టిఫిన్ చేసింది, ఉప్మా చేసింది, చాలా బాగా చేసింది ఉప్మా. తిన్నాడు, చాలా బాగుంది. మధ్యాహ్నం సమయం అయింది, మళ్లీ ఉప్మా చేసింది, తిన్నాడు. సాయంత్రానికి డిన్నర్కి మళ్లీ ఉప్మా చేసింది, తిన్నాడు. ఆ పిల్లవాడు 3 సార్లు తినేసరికి అర్థం కాలేదు, ఉప్మానే చేస్తోంది, ఇంకేం చేయట్లేదు. మొన్నాడు పొద్దున మళ్లీ ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, రాత్రికి ఉప్మా. ఇక ఉండబట్టలేక అడిగేశాడు, ఏమిటి ఉప్మా తప్పితే నీకేం రాదా అని. లేదు మా అమ్మ నాకేం నేర్పలేదు, ఉప్మా ఒక్కటే నేర్చుకున్నాను అని. 3 రోజులు ఉప్మా తినేసరికి ఇద్దరికి కడుపులో గడబిడిస్తారు. సరే, లాభం లేదని ఒక పెద్ద స్టార్ హోటల్కి ఇద్దరు కలిసి వెళ్లారు. వెళ్లిన తర్వాత ఆ స్టార్ హోటల్లో వాళ్ళు ఒక మెనూ కార్డు ఇస్తారు. వీళ్ళిద్దరికి చదవటం రాదు. ఆ మెనూ కార్డులో వీళ్ళు ఒక చిన్న చూపించి, ఇది 2 ప్లేట్ పట్టుకురాలని చెప్తారు. ఆ బేరర్ 2 ప్లేట్ల ఉప్మా తీసుకొస్తాడు. కారణం వీళ్ళు చూపించింది ఉప్మా. సరే రెండు ప్లేట్లు ఉప్మా మళ్లీ వచ్చేసరికి చాలా బాధపడతారు. ఆ ఒక్కొక్క ప్లేటు 50 రూపాయలు 60 రూపాయలు ఎందుకు అనవసరంగా 10 కిలోలు రవ్వ వచ్చేది, 2 నెలలు ఉప్మా తినేవాళ్ళం, ఇక్కడికి వచ్చి ఇన్ని డబ్బులు పెట్టాల్సి వచ్చిందే. ఇట్లా కాదు, ఆ పక్కన టేబుల్లో వాళ్ళు చాలా బాగా తింటున్నారు, వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తారో మీరు జాగ్రత్తగా విని మీరు మళ్ళీ అదే ఆర్డర్ ఇవ్వండి అని భార్య సలహా ఇస్తుంది. సరే వీడు జాగ్రత్తగా వింటూ ఉంటాడు. పక్క టేబుల్ దగ్గరికి వచ్చి బేరర్ అడుగుతాడు ఇంకేం కావాలి అంటే వాళ్ళు చెప్తారు రిపీట్ ద ఆర్డర్ అని చెప్తారు. మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి అడుగుతాడు బేరర్ ఏం కావాలంటే రిపీట్ ది ఆర్డర్ అంటారు. వాళ్ళకేమో ఐస్ క్రీమ్లు ఇస్తాడు, వీడికి మాత్రం 2 ప్లేట్లు తిరిగి ఉప్మా ఇస్తాడు. కారణం వీళ్ళు మొదలు తిన్నది ఉప్మా కాబట్టి మళ్లీ ఉప్మానే వచ్చింది. దీనికి కారణం ఇగ్నోరెన్స్ లేదా అజ్ఞానము, తెలియనితనం. ఈ తెలియనితనం నుంచి బయట పడడానికి సద్గురు యొక్క పాదాలని ఆశ్రయించాలి. మేము మాస్టర్ గారి మార్గంలో మాస్టర్ గారు మాకు విపరీతమైనటువంటి జ్ఞానబోధం అందించారు, కర్మను అందించారు, బాగా పనిచేయమన్నారు. మాస్టర్ గారు ఎప్పుడు చెప్తున్నారు ఎంత పని చేయాలి కర్మ అంటే బాగా చేయండి, ఎంతసేపు చేయాలి కర్మ చేస్తూనే ఉన్నాను. ఒక ఆయన అడిగారు ఎన్నాళ్ళు చేయాలి కర్మ అని, నీకు ఇంకోళ్ళు కర్మ చేసేదాకా నువ్వు కర్మ చేయండి సార్. మనకు ఇంకోళ్ళు ఎప్పుడు కర్మ చేస్తారు, మనం చనిపోతే కానీ చేయాలి, అప్పుడు దాకా కర్మ చేయమన్నారు. కర్మతో పాటు జ్ఞానాన్ని ఇచ్చారు, చక్కటి గ్రంథాలు రాశారు, చక్కటి ఉపన్యాసాలు ఇచ్చేవారు. కర్మ జ్ఞానం అయిన తర్వాత దాంట్లోంచి భక్తి వస్తుంది. దాంతో పాటు సేవనిచ్చారు మాకు హోమియోపతి వైద్యం ద్వారా. కొన్ని లక్షల మందికి ఈ రోజున మాస్టర్ డీకే గారి ట్రస్ట్ ది వరల్డ్ డీకే ట్రస్ట్ తరఫున సేవ అందుతూ సేవా కార్యక్రమం ఏదైనా చేయండి, మీకు చేతైనంతలో చేయండి. మీరందరూ మందులు ఇచ్చి జనాభా తగ్గించాల్సిన అవసరం ఉంది. మీకు చేతైనటువంటి సేవ ఇంకో సేవ ఏదైనా ఉంటుంది అది చేయండి. ఒక్క బీదవాడికి ఒక్క పూట ఆహారం అందించండి. ఎవరో పిల్లవాడు బీదవాడు చదువుకోలేడు, వాడికి ఒక 4 పుస్తకాలు కొనేవాడి, ఒక్క నెల ఫీజు కట్టండి, ఒక్క పూట అన్నం పెట్టండి. ఎవరో పాపం ముసలావిడ ఆహారం లేక ఇబ్బంది పడుతోంది, ఒక్క పూట ఇంత అన్నం పెట్టండి, అది సేవనే. అంతా పరమాత్మ యొక్క సేవనే. సేవ ఉండాలి, భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, కర్మ ఉండాలి. ఈ 4 తర్వాత మోక్షమే కానీ ముందే మోక్షం అడిగితే ఏ దేవుడు మనకి మోక్షం ఇవ్వడు, ఏ గురువు కూడా మనకి మోక్షం ఇవ్వడు. ఈ 4 మార్గాల్ని ఉపదేశించి ఏకకాలంలో కర్మ జ్ఞాన భక్తి వైరాగ్యాల్ని మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి విశేషము మాస్టర్ గారి మార్గంలో ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుందంటే ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకూడదు. మీరు ఈ రోజు చేస్తున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో భౌతికంగా 4 ఇటుకలు పెట్టుకొని ఒక హవిస్సు వేసి మీరు ఏదైతే హోమం చేస్తున్నారో ఇది మనలో ఉండే అజ్ఞానాన్ని కాల్చివేసే హోమంగా ఉండాలి. మనలో జ్ఞానాన్ని అయినటువంటి జ్వాలని పెంపొందించే హోమంగా ఇది రూపొందాలి. మనలో ఉన్నటువంటి మంచితనాన్ని పెంపొందించే జ్వాలగా ఇది మార్పు చెందినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం ఇంత శ్రమకు ఓర్చి కార్యనిర్వాహకులు ఎంత కష్టపడుతున్నారో మనం అప్పుడు మాత్రమే మనం చేయము పరిపూర్ణం అవుతుంది. అంతేగాని చాలా బాగా చేశారండి. ఒకసారి గురు పూజలు అటెండ్ అయితే బళ్ళారిలో మేము మాస్టర్ గారు పూజలు చేస్తే పూజ అంతా అయిన తర్వాత ఒక ఆయన్ని నేను అడిగాను గురు పూజలు ఎట్లా ఉన్నాయి, బొబ్బట్లు చాలా బాగున్నాయండి అన్నారు. ఆ రోజు గురు పూజల్లో బొబ్బట్లు వడ్డించారు ఆయనకి. గురు పూజలు అనగా బొబ్బట్లు, ఆ జన్మకి అంతే ఆ పొట్టకు సరిపోయింది అంటే అది కాదు గురు పూజ అంటే, ఇది కాదు హోమము అంటే. దీనిలో ఉన్నటువంటి నిజమైనటువంటి అంతరాలను తెలుసుకోవాలి. ఇక్కడ మాతృమూర్తులు చక్కగా శ్లోకాలు చదువుతున్నారు, దానికి ఏమిటి అర్థం ఏంటి తెలుసుకోండి, చదువుకోండి, దీన్ని ఇంకా పెంపొందింపని చేయండి, ఇంకా 10 మందికి దీన్ని నేర్పించండి, మీరు నిత్యము చేయండి, కర్మ బాగా చేయండి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి, భక్తిని పెంపొందింపజేసుకోండి, మంచి మార్గాన్ని నలుగురికి ప్రబోధించండి, మీరు మంచి మార్గంలో ఉండండి. మంచిని మనం పెంచాలంటే ముందర మనలో మంచిని మనం పెంచుకోవాలి. మన దగ్గర లేనిది ఇతరులకు ఇవ్వలేము. ప్రేమను పంచలేకపోతున్నాం, కారణం ప్రేమని మనలో ఉంచుకోలేకపోతున్నాం, ప్రేమని మనలో పెంపొందింపలేకపోతున్నాం, అందుకని ప్రేమను పంచలేకపోతున్నాం. ప్రేమను పెంపొందింపజేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. నేను మంచి రైతుల ఆత్మహత్యల గురించి ఒక చోట కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎంత రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎందుకు చేసుకున్నారు, అప్పుల పాలే చేసుకుంటున్నారు. నేను ఒక రైతుని అడిగాను ఏ దోమ కానీ చీమ కానీ అన్నం దొరకలేదని ఆత్మహత్య చేసుకుంటుందా, ఉరిపోసుకుంటుందా, నువ్వెందుకురా ఉరిపోసుకుంటావు అని అడిగాను. సృష్టిలో ఏ పక్షి కానీ చచ్చిపోతుందండి, ఏ పక్షి కానీ ఆహారం లేకుండా ఉందా, ఒక పిల్లి కానీ కుక్క కానీ ఏదైనా కానీ రేపు ఎట్లా అని బాధపడుతోందా? ఎందుకు మనిషి బాధపడుతున్నా? ఈ రోజున మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటే రేపు అదే బాగుంటుంది. ఈ రోజు మనం మంచి ఆహారం తింటే రేపు మన స్వస్థత ఉంటుంది. ఈ రోజు మనం నలుగురిని ప్రేమిస్తే ఆ ప్రేమ తిరిగి పదంతలై మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఇంతకన్నా మార్గమేమున్నది? ప్రేమను మించిన మార్గమేమున్నది? జ్ఞానమును మించిన మార్గమేమున్నది? ఇది మా గురువుగారు మాకు నేర్పినటువంటి విషయం. ఇటువంటి చక్కటి ప్రేమను పంచడానికి గాయత్రి పరివార సభ్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా ఆనందాన్ని చేకూర్చింది. దీన్ని మనం చక్కగా ముందుకు తీసుకువెళదాం, 10 మందికి తెలియచేద్దాం, 10 మందిని మార్గంలోకి దింపుదాం. మీరు ఆరాధిస్తున్నటువంటి గురువును మీరు ఆరాధించండి. అందరం కలిసి మంచి పని చేద్దాం, అన్ని మార్గాల వాళ్ళం కలిసి మంచి పని చేద్దామనే సంకల్పం మాస్టర్ గారు రామకృష్ణ గారు తీసుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మనందరం కలిసి ఉందాం, అందరం కలిసి పని చేద్దాం, కలిసి ముక్తిని పొందుదాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రామకృష్ణ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సృష్టి ప్రజాభ్య పరిపాలయంత నాయేన మార్గేణ మహిమహి చా ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.
ధ్యానం చేసుకున్నాం. పూర్ణిమా ధ్యానం చేసుకున్న వాళ్ళకి మీరు ఓ మంత్రం తీసుకున్నట్టున్నారు కదా. ఇక్కడ పూర్ణిమా ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. నిన్న సాయంత్రం ఇప్పుడు పైకి ఎత్తండి, లేకపోతే 2 చేతులు ఎత్తండి, కాస్త కనిపిస్తుంది అందరికి. 2 చేతులు. నిన్న ఏదైనా మంత్రం మీరు తీసుకున్నారా? ఇంకా కదా, నేను చెప్పాను వాళ్ళకి, కానీ అది గురుముఖత వస్తే మంచిది అని చెప్ప పూర్ణిమ ధ్యానం వచ్చిన వాళ్ళకి చెప్పాను నేను, కానీ అందరికీ ఇచ్చేస్తే ఇంకా ఆయన చూసుకుంటాడు. అవన్నీ ఓ చిన్న సూచన. ఈ సత్రయాగ మహోత్సవము పూర్వము నైమిషారణ్యంలో జరిగేది. అక్కడ మహర్షులు మాట్లాడుకునేవారు. మహర్షులు మాట్లాడుకోవటం అంటే ఇప్పుడు సంస్థలు మాట్లాడుకుంటాయి, కానీ మా సంస్థ గొప్పదా మీ సంస్థ గొప్పదా అది కాదు. మన సంస్థలన్నీ కలిసి కూడా ఈ జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలి, జీవితంలో మనం అమరత్వం ఎలా తెచ్చుకోవాలి, పరశువేది, కామధేను, కల్పవృక్షము అలాంటి స్వరూపమైనటువంటి క్షేత్రంలో కూర్చుని ఉన్నాం. పూజ్యాయ రాఘవేంద్రాయ ఆయన ఏం చెప్పాడు, ఇంకా 400 ఏళ్ళు ఆయన ఇక్కడే ఉండి పని నేను చేస్తూ ఉంటాను అన్న ఆయన కోరిక అనేక మంది అడుగుతూ ఉన్నా కూడా పూజ్య రాఘవేంద్ర స్వామి యొక్క ఆ సత్రయాగ మహోత్సవము అనేది బీజ రూపంలో ఈకే గారే అందజేశారు. గురు పూజలుగా బీజ రూపంలో ఏదైనా ముందు అంకురించాలిగా, ఇది ఇంకా అంకురిస్తుంది. ఇంకా అంచేత ఆ గురు పూజల కార్యక్రమంలో జరిగేటటువంటి ఆ మహత్తరమైనటువంటి గురు పూజలు ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ చాలా సక్రమంగా ఒక క్రమ పద్దతిలో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మీ దగ్గరగా జరుగుతున్నటువంటి ఆ గురు పూజలకి తప్పనిసరిగా వెళ్ళాలి. ఏం చెప్పాను నేను? అంచేత దీక్ష తీసేసుకోండి. మేము మాకు దగ్గరగా జరుగుతున్న వరల్డ్ టీచర్ ట్రస్ట్ నిర్వహించే గురు పూజలకు వెళ్తాము. అక్కడ బొబ్బట్లు తిన్నామని ఎవరికి చెప్పము. అడిగినా చెప్పకండి, మీకు అదే గుర్తుందా? అర్థమైందా ఎందుకు చెప్తున్నాను? అదే అక్కడ చెప్పేది వినండి. ఒక పూట కాస్త తక్కువ తింటే ఏం అయిపోదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సత్రయాగంలో మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి అదృష్టము ఈ పూర్ణిమ నాడు కలుగుతోంది. దీన్ని వైశాఖ పూర్ణిమ అని అంటాం మనం. ఈ వైశాఖ పూర్ణిమ నాడు సహస్రార సిద్ధి పొందినటువంటి వ్యక్తులు 500 మంది ప్రతి సంవత్సరం కలిసి మానవ జాతికి ఏ విధమైనటువంటి జ్ఞానం అందించాలి చెప్పినా వినరు కదా. గురు పూజల్లోనే బొబ్బట్లంటే అక్కడే అట్లంటున్నారు మనకు తెలియదు. అంచేత దానికి కావలసినటువంటి శక్తి నా నామంలో ఉంది, మీరింకా ఏ పూజలు అవి కూడా చేసుకోక్కర్లేదు అని చెప్పిన ఒక మేడం బ్లావెట్స్ కి భర్త. తర్వాత దాని గురించి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు గురు పూజల్లోనే మీకు తెలుస్తుంది. రుక్మిణమ్మ గారు కానీ ఆ మంత్రం ఎప్పుడు కూడా ఓ విశేషమైనటువంటి రోజు, దాని సాధకుడు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళు కనుక చెప్తే మీకు చాలా మంచిది. ఈ రోజు నుంచి కూడా మీరు ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకి మళ్లీ నన్ను అడగండి, మేము 6 గంటలు లేవలేకపోతే ఏమంటే నేనేమీ చేయలేను. ఇంకేంటే గురువు గారు అయితే తండ్రి ప్రేమ ఉంటుంది కనుక ఆయన మీకు తగ్గిస్తాడు, నేను తగ్గించను. అంచేత ఆ మంత్రాన్ని గురుముఖత తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవాళ నుంచి రోజు పొద్దున్న 6 గంటలకి కానీ ఆయన ముట్టిగా వేస్తున్నాడు సివివి గారు, నువ్వు అలా అంటే అట్టా పొన్నీలే సాయంత్రం 6 గంటలకైనా చేసుకోమని చెప్పు అన్నాడు. అంచేత పొన్నీలే పొద్దున్న 6 గంటలే చేసుకోలేకపోతే సాయంత్రం 6 గంటలే చేసుకోండి. మరక్కడ రోడ్డు మీద ఉన్నాను అక్కడున్నాను అంటే ఏమని చెప్తారు? అక్కడే గుర్తు చేసుకోండి.
అందరూ నిటారుగా కూర్చోండి. కళ్ళజోళ్ళు ధరించిన వాళ్ళు కళ్ళజోళ్ళు తీసేయండి. మీ చుట్టూ ఉన్నటువంటి కూర్చున్నటువంటి సాధకుల్లో చైతన్యాన్ని గుర్తించండి. తల వెన్ను నిటారుగా ఉంచుకోండి. శరీరంలో ఎక్కడ కూడా దిగువు పట్టు ఉంచకుండా ఒక్కసారి సహస్రాల నుండి పాదముల వరకు ఒక్కసారి ప్రయాణించండి. చేతుల్లో కానీ కాళ్ళలో ఎక్కడ పట్టుంటే ఒక్కసారి సడలించండి. మృదువుగా కన్నులు మూసుకోండి. పట్టినట్లు కాకుండా శరీరం అంతా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. పట్టు సడలితే కానీ మనలోకి ఎనర్జీ ఆస్ట్రేలియాకి క్షిపించారు. ఈ రోజున మాస్టర్ గారు రామకృష్ణ గారి ఆదేశం మేరకి మాస్టర్ ఈకే గారి దగ్గర నేను 12 సంవత్సరములు వారితో భౌతికమైనటువంటి ఒక సంపర్కము కలిగి ఉండడం ఏ జన్మ చేసుకున్న పుణ్యమో మాస్టర్ గారి మార్గాన్ని మాస్టర్ గారి ప్రేరణని మరి వారు ఆదేశించారు. మీ అందరికీ ఇస్తాను. అందరూ చక్కగా ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి నడుచుకోండి. ఒక 15 నిమిషాలు
Bottoms.
మాస్టర్ సి వి టు యువర్ లోటస్ ఫీట్. జరుగుతున్నటువంటి కదలికలను గమనించండి. మెల్లగా శ్వాస తీసుకోండి, మెల్లగా శ్వాస వదలండి. ఎక్కడ వేగపట్టవద్దు. శ్వాసను పూర్తిగా మెల్లగా స్వీకరించండి. ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోండి, మెల్లగా వదలండి. దాన్ని అట్టే పెట్టడం, దేహాన్ని ఇబ్బంది పెట్టడం చేయకుండా పూర్తి గాలి తీసుకొని పూర్తిగా గాలి తీసుకుంటున్నప్పుడు మీకు గాలి వదులుతున్నప్పుడు, ఇప్పుడు ఒకసారి మీరు గాలి మెల్లగా తీసుకుంటూ సో అనే శబ్దం వస్తున్నట్టుగా నేను శబ్దాన్ని ఉచ్చరిస్తాను, మీరు ఆ శబ్దం వింటూ గాలి మెల్లగా తీసుకోండి.
త్రయాగ మహోత్సవంలో జరుగుతున్న కార్యక్రమాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ముందు మనకి కావలసిన కనీస అవసరాలు తీర్చగలగాలి, అది జరుగుతుంది. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో పాటు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలున్నా మానవ జాతికి ఆధ్యాత్మికత గురించి ఓనామాలు వెళ్లటం లేదు. ఆ సంస్థలలో సర్వోచ్చ స్థితికి చేరుకున్నటువంటి అనేక గొప్ప వ్యక్తులు ఉన్నారు, అందులో సందేహం లేదు. కానీ ఆ సంస్థలన్నీ కూడా సైన్స్ లో జరుగుతున్నటువంటి ప్రక్రియ వాళ్ళు ఆచరించటం లేదు. సైన్స్ లో ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ఫార్ములాని కనిపెట్టాక మళ్లీ ఇంకొక వ్యక్తి ప్రపంచంలో ఆ ఫార్ములాని కనిపెట్టాడు, అది అక్కడతో అంతం. అది ఆయనతోనే నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఒక చిన్న సూత్రం ఉంది, పైన ఏం జరుగుతుందో అదే కింద జరుగుతుంది. అంచేత కింద ఏం జరుగుతోంది అంటే అది ఎక్కడ జరుగుతుందన్నమాట, పైన జరుగుతుందన్నమాట. అంచేత ఈ అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క ఒక లక్ష్యము రోటీ కపడా మకాన్, డౌటే లేదు అందులో. నువ్వు బీఏ చదివినా, బీఎస్సీ చదివినా, బీఈ చదివినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, కెమిస్ట్ అయినా, ఫిజిసిస్ట్ అయినా, నువ్వు ఏ చదువు చదివినా ఆధారం ఏంటక్కడ, దీనికేగా చేసేది రోటీ కపడ అమ్మకానికి. అది గ్యారంటీ అన్ని సంస్థల్లో. ఒక్కొక్క సంస్థకి కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది, ఒక్కొక్క సంస్థ కొంచెం తక్కువ శక్తి ఉంటుంది. అది క్షేత్ర ప్రభావం ఉంటుంది, టీచర్స్ ప్రభావం కూడా ఉండవచ్చు ఏమో. అంచేత ఈ సత్రయాగంలో మనం అన్ని సంస్థలు వచ్చి ఖచ్చితంగా తూచా తప్పకుండా వారి మార్గాన్ని, వాళ్ళు ఆచరిస్తున్న మార్గాన్ని, వాళ్ళు ఎలా ఆచరిస్తున్నారో అదే చెప్పాలి. ఇది మనం 23 డిస్ట్రిక్ట్స్ లో హైదరాబాద్ లో కలిపి ప్రతి నెల 3 రోజుల పాటు ఈ సత్రయాగాలు చేయబోతున్నాం మనం 18 నెలల వరకు. దాంట్లో ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాము అంటే, పృథ్వీ గ్రహానికి ఒక పెద్ద ప్రమాదం రాబోతోంది. 2012 ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా దాన్ని గుర్తించారు. మన అమెరికాలో చాలా స్పష్టంగా పెంటగన్ వాళ్ళు అడిగారు, దీని గురించి అసలు ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తున్నారు మాకు అది చెప్పండి అని. ఆ స్థితికి దిగజారిపోయింది మిలిటరీ అంటే, దిగజారిపోయిందని చెప్తంలే, ఎంత సిన్సియర్ గా వాళ్ళు ఆ సమస్యకి పరిష్కారం అడుగుతున్నారు. మన దగ్గర పరిష్కారమే కాదు, సిద్ధ మార్గము ఉంది. ఇది కనుక మనం ప్రపంచానికి అందజేయగలిగితే మళ్లీ భారతీయ సంస్కృతి మళ్లీ తన జగద్గురు పీఠాన్ని అందుకుంటుంది. దానికి కావాల్సింది ఏంటి, సంస్థలన్నీ కలిసిపోయి అందరూ ఒకేలా చేయకూడదు. ఓ ఇల్లు కట్టుకోవాలి అంటే కార్పెంటర్ కార్పెంటర్ పనిచేస్తాడు, వద్రంగి ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తాడు, మేస్త్రీ మేస్త్రీ పనిచేస్తాడు, ఇంజనీర్ ఇంజనీరింగ్ పనిచేస్తాడు. వీళ్లల్లో వీళ్లు మళ్ళా మ్యూచువల్ గా డబ్బు ఎలా మీ దగ్గర నుంచి కొట్టాలని ప్లాన్ వేసుకునే వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. అందరూ కలిసి చేస్తున్నారు కదా, కానీ ఎవరి పని, వాళ్లే సవ్యంగా జరిగితేనే ఇల్లు బాగుంటుంది. ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎదిగి ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ అందులో సందర్భం కాదు కానీ గుర్తు వచ్చిందని కదా చెప్తున్నాను, మాస్టర్ ఈకేని ఎర్త్ కుండల్ని అని కూడా అంటూ ఉంటారు. పృథ్వీ గ్రహం యొక్క కుండల్ని శక్తిని జాగృతం చేసినటువంటి వ్యక్తి అని మీరు అనుకుంటారు, కానీ ఆయన్నే ఎర్త్ కుండల్ని ఏమో అని కూడా ఒక ఆలోచన వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా అందరూ ప్రతి ఒక్కరూ ఈ మార్గం అంట్లో వెళ్ళండి అని నేను చెప్పటం లేదు, అసంభవం. బీఏ చదివాడు బీఏ చదువుతాడు, బీఎస్సీ చదివాడు ఎంఎస్సీ చదివాడు, బీఈ చదివాడు, కానీ ఇంటర్మీడియట్ వరకు మాత్రం అన్ని నేర్చుకోవాల్సిందే. ప్రతి వ్యక్తి ప్రతి సబ్జెక్టు నేర్చుకోవాల్సిందే. ఆ సబ్జెక్టు మీకు ఎక్కువ టైం తీసుకునేది కాదు. మొట్టమొదటి ఏంటి అంటే, గాయత్రి మంత్రం ఉపాసన చేసుకోండి రోజుకి 24 సార్లు, అంతకంటే ఎక్కువ వద్దు. స్పష్టంగా సభాముఖంగా నేను చెప్తున్నాను, మీరు గాయత్రి మంత్ర జపం చేస్తూ కూర్చుంటే మీకే కాక భారతదేశానికి మీ గురువుకి కూడా ద్రోహం చేస్తున్నారు. కర్మ చేయాలి, సేవ చేయాలి, అంచేత రోజుకి 24 సార్లు మాత్రమే. కానీ మీరు అలవాటు పడిపోయి కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తూ ఉంటే దాన్ని మార్చుకోక్కర్లేదు. అంటే ఇన్నేళ్లు అది చేస్తూ ఇంతవరకు రాగలిగినప్పుడు అదే చేస్తూ అన్ని మీరు చేసుకోగలుగుతారు. దానితో పాటు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ సివివి గారి ప్రేయర్ని, జస్ట్ 3 లైన్లు ఉన్నాయి కదా, ప్రతిరోజు సాయంత్రం అది చేసుకోండి. కానీ ఇదంతా చేసుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక జగత్తులో సోహం సాధన గురించి చెప్తూ, ముందు నువ్వెవరివో తెలుసుకో, తెలుసుకున్నాక నువ్వేదైనా చేయబాబు, నువ్వెవరో తెలియకుండా ఇంకా నువ్వేం చేస్తావు నువ్వు అని రమణ మహర్షి భారతీయ భౌతిక స్వాతంత్రానికి తన ధ్యాన విధానాన్ని అందించాడు. నేనెవరిని అని సంస్కృతిలో సోహం, దాన్ని పరమ పూజ్య గురుదేవులు 5 అంచెలుగా అందించారు అద్దాలతో. అక్కడ పెట్టిబడి ఉంది. తర్వాత మీరు ఇదంతా అయిపోయాక ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దాన్ని చూసుకోండి. ఆయన ఏమన్నారంటే, సోహం ఓకే, నువ్వెవరువో తెలుసుకున్నా కూడా ఇంకా స్టెప్స్ ఉన్నాయి. శివోహం, నువ్వు మంగళకరుడుగా అవ్వాలి, కానీ అక్కడితో సరిపడదు. సచ్చిదానంద రూపోహం, సచ్చిదానంద స్వరూపుడు అవ్వాలి. అయిన తర్వాత నువ్వేమవుతావు, నేనే బ్రహ్మను అని తెలుసుకుంటావు. కాని దాని తర్వాత ఆ బ్రహ్మ నీవే, తత్వమసి. ఇది 5 అంచెలుగా గాయత్రి పంచముఖాలకి అంచెలుగా చెప్పబడినటువంటి సాధనా విధానము ఈకే గారు చేసుకుంటూ ఉంటే ఆయనకి గాయత్రి మాత కనిపించలే, చెప్పారు కదా ఆయన, సివివి గారు కనిపించారు. ఎందుకు మిమ్మల్ని 24 సార్లు గాయత్రి చేసుకోమంటున్నాను అన్న దానికి ఉదాహరణ ఇస్తున్నాను. మీరు గాయత్రి చేసుకుంటూ ఉంటే మీ గురువు మీకు ప్రత్యక్షం అవుతాడు, సద్గురు ప్రాప్తి అవుతుంది. పూజ్య గురుదేవుల జీవితంలో కూడా అదే జరిగింది. గాయత్రి మంత్రాన్ని ఆయన మదన్మోహన్ మాలవీయ ద్వారా తీసుకున్నారు, గాయత్రి మంత్ర దీక్ష ఆయన తీసుకున్నారు. ఆయన గాయత్రి చేసుకుంటూ ఉంటే ఎవరు కనిపించారు, సర్వేశ్వరానందజీ కనిపించారు. ఏలిసే బేలి గ్రూప్ లో మీకు జ్వాలాకుల మహర్షి కనిపిస్తాడు, ఆ ప్రదక్షిణ పదంలో పెట్టబడి ఉన్నాయి. వాటికి ఇంకా కూడా ప్రదక్షిణ పదంలో ఎలా ఉండాలో అలాంటి రూపకల్పన జరగలేదు. కారణం ఏంటి, ఇది మొదటి సత్రయాగం. కానీ ఇక్కడ సోహం సాధన చేసుకుని నేనెవరిని అని తెలిసాక ఆ శక్తిని నువ్వు ప్రపంచానికి ఎలా అందజేయాలి అనేటటువంటి చెప్పినటువంటి వ్యక్తిని మనం పూర్తిగా మర్చిపోయాం. అందుకే రమణ మహర్షితో పాటు అమ్మని కూడా పెడతాం, జిల్లేలుమూడి అమ్మని పెడతాం మనం. ఆవిడ యొక్క స్టేటస్ రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అన్నది మీరు తప్పు అర్థం చేసుకోకండి, కానీ ఇవి అక్షర సత్యంగా జరగబోతోంది, తప్పు అర్థం చేసుకోకండి. అందరూ అర్థం చేసుకునే ముందు నా ఈ ఆవేదన అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు తప్పు అర్థం చేసుకోకండి. అందరి ఇల్లు కేంద్రముగా అది అవుతుంది జిల్లేలమూడి, కానీ జిల్లేలమూడి సూర్యుడికి చాలా ప్రియమైనటువంటిది. మళ్ళా అక్కడ ఏ లింక్ ఉంది, సూర్యోపాసన ఉంది. కానీ మీరు తప్పు పట్టకుండా ఉన్నది అని ఎందుకన్నాను అంటే, వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం తగ్గినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ క్షేత్రం యొక్క వైభవం పెరుగుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను చెప్పింది అర్థం కాకపోవచ్చు, తప్పు అర్థం చేసుకోకండి. వెంకటేశ్వర స్వామి వైభవం తగ్గటానికి 2 రకాలున్నాయి. ఒకటి, ఆయనకి రోజుకి 100 కోట్లు వస్తూ ఉంటే అది తగ్గుముఖం పడితే వైభవం తగ్గిందంటాం. లేదు, ఇంకో చోట రోజుకి 200 కోట్లు వస్తున్నాయి, ఈయనకి 100 కోట్లే వస్తున్నాయనుకోండి, అప్పుడేమైంది, ఈయన వైభవం అలాగే ఉంది, ఇక్కడ వైభవం పెరిగింది. అలా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక జగత్తులో. ఏమీ లోటులుండవు ఆధ్యాత్మిక జగత్తులో. అంచేత ప్రపంచం అంతటికీ కూడా అందరిల్లు ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి, ఎప్పుడూ పృథ్వీ మీద జన్మ తీసుకున్నటువంటి, ప్రతి గురువుల గురించి 3 జన్మలు ఎంత చెప్పుకుంటూ ఉంటాం, మేము ఇంకా చాలా జన్మలు ఎత్తామండి, లేకపోతే ఇంకా చాలా జన్మలు ఎత్తబోతున్నామండి. కానీ అమ్మని, జిల్లేలమూడి అమ్మని జన్మల గురించి అడిగితే అసలు నేను ఇప్పుడు తీసుకోలేదు కదా బాబు, నేను దాని గురించి ఏం చెప్తానండి. దాని భావం మీరు అర్థం చేసుకోవాలి. అంత మహత్తరమైనటువంటి శక్తి ఇతర శక్తి కేంద్రాల నుంచి పృథ్వీ గ్రహం మీద ఆంధ్రప్రదేశ్లో నిక్షిప్తమై ఉన్నది. దాని గురించి అక్కడ చాలా తీవ్రమైన సాధనలు చేసి అమ్మకి చాలా దగ్గరగా ఉండి అమ్మతో పాటు ఎదుగుతూ అక్కడున్నటువంటి ఓరియంటల్ కాలేజీలో చాలా స్పెషల్ టీచర్ నన్ను, నేను భావ సంవేదనలు స్టూడెంట్స్తో పంచుకునేటటువంటి వ్యక్తి. స్టూడెంట్స్ అందరూ కూడా ఈయనతో లింకప్ అయి ఉన్నారు ఆ కాలేజీలో భావ సంవేదనలతో. ఆ అమ్మకి యొక్క అనుగ్రహాన్ని పొందిన తను మీకు అమ్మ గురించి చెప్తారు.
విద్యేది
బంధిస్తున్నది కాదు తెలుసు. బ్రహ్మాస్త్ర ప్రయోగాలు వాడి మీరు 12:40 అన్నాను కానీ ఇంకో 10 నిమిషాలు అయినా తీసుకోండి.
యయా శక్త్యా బ్రహ్మా కమలలయన పాలనయన జగత్సృష్టిం పాతుం ప్రళయముపనేతుం చ కుశలాః యయా వ్యాప్తో విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం నమామ్యాద్యాం దేవీం ముకులితకరస్తామభయదాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః.
ఆచార్య పరంపరకు సర్వులకు నమస్సుమాంజలులు. నా పూర్వజన్మ యొక్క ఫలితాంశం వల్ల ఒక అనామకమైన జీవిని అమ్మ యొక్క పాదాలాశ్రయించి ఈనాడు ఇక్కడ కూర్చునే స్థితిని నేను ఆ అనుగ్రహంతో పొందగలిగాను. ఇంతకుముందు మాస్టర్ ఒక చిన్న మాట చెప్పారు, అది ఈ మధ్యకాలంలో జిల్లలమూడి అమ్మ గర్భాలయంలో పంచాయతనాన్ని పెట్టాలనే ప్రయత్నం జరిగింది. పంచాయతనము అని చెప్పని అమ్మ, నాకు పాపపుణ్యాలు లేవు, అవసరమైతే శివలింగంతో కుంకుళ్ళు కొడతాను, అంతా అదే నాది అనాది అని ఇట్లా అనేక సన్నివేశాలతో చెబుతూ ఒక చిన్న మాట అన్నారు అమ్మ. అమ్మ యొక్క ఆంతరిక భక్తుల్లో అధరాపురు శేషవారు ఒకరు, ఆయన తిరుపతి వెళుతూ ఉన్నప్పుడు తన కాలిగోళ్లు తీసి ఆయన చేతిలో పెట్టి, నాన్నా నా బిడ్డ వెంకటేశ్వరుడు ఆర్థికంగా బాధపడుతూ ఉన్నాడు, ఇవి హుండీలో వెయ్యి అని చెప్పని తన కాలి వేలి గోళ్లు అమ్మ తీసి ఆయన చేతిలో పెట్టారు. ఆయన తీసుకెళ్లారు, మామూలుగా వేసేటువంటి ద్రవ్యాన్ని హుండీలో వేశారు. అవతల వెంకటేశ్వర స్వామి భక్తుడు, అమ్మంటే పరిపూర్ణ విశ్వాసం ఉంది, ఇవి కాలిగోళ్లు వెయ్యాలా అక్కర్లేదా అని సందేహిస్తూ హుండీలోకి తొంగి చూడగానే రెండు వజ్రహస్తాలు చాపి ఆ గోళ్లు వెయ్యి అని చెప్పని స్వామి అభ్యర్థన కనిపించింది అక్కడ. అంటే వెంకటేశ్వరుని యొక్క వజ్రహస్తాలు రెండు కూడా దోషిని పట్టినేట హుండీలో ఆ దృశ్యం గోచరమైంది ఆయనకి. ఆయన అక్కడ ఆ గోళ్లు వేశారు, తిరిగి వచ్చారు. ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసి అమ్మ గర్భాలయము సృష్టికి మూలభూతమైంది, అందుకోసమని ఈ పంచాయతాలు ఆమెకు అక్కర్లేదు, ఆమె కాలి గోళ్లకు కాలి వేళ్లకు ఉన్నటువంటి బంగారాభరణాల్లో అన్నపూర్ణాదేవి, సుబ్రహ్మణ్యము, మహాలక్ష్మి, గణపతి ఇలా మనం సేవించే దేవతామూర్తులంతా కూడా ఆమె యొక్క కాలి వేళ్లకు అలంకారప్రాయంగా ఉన్నారు. అది ఆమె యొక్క స్థితి. అందువల్ల పంచాయతనతో అక్కర్లేదు అక్కడ, అనవసరము అని చెప్పని మాలాంటి వాళ్లము చాలా మంది దానికి వ్యతిరేకించాము. ఎందుకనంటే తన యొక్క భౌతికమైన దేహాన్ని ఆమె ఆ ప్రదేశ నిక్షిప్తము చేసి ఆ పైన ఆలయాన్ని నింపజేసి మహత్తరంగా సాగించినప్పుడు ఈ మూర్తులతో పనేంటి? ఒకసారి అమ్మ 1958 ప్రాంతంలో మాఘపౌర్ణమి రోజున కొద్ది మంది భక్తులు అడిగారు అమ్మను, అమ్మా మంత్రోపదేశం కావాలి అని చెప్పని. నీ విన్నంత వరకు ఇద్దరు గోపు గురుగో తప్ప ఎవరికి సామూహికంగా మంత్రోపదేశం అమ్మ చేయలా, సరే రమ్మని చెప్పన్నారు. తెల్లవారుజాము 3 అయింది, అమ్మ అమ్మగారి భర్త దర్దాపు 1000 మంది, ఆ పక్కనే ఉంది ఒక నది ఓంకార నది అని చెప్పని, దాన్ని ఓగేరు అంటారు. నల్లబడ వాగు అంటారు ఇప్పుడు. ఆ ఓంకారం తీసుకువెళ్లి మూడింటికి అంతా స్నానం చేసిన తర్వాత అందరికీ కూడా సోహం మంత్రాన్ని గురుబ్రహ్మ శ్లోకాన్ని చెప్పి దాని భావాన్ని చెప్పి సోహమంత్రాన్ని చెప్పి దాని భావాన్ని చెప్పి వాళ్ళందరినీ ఒళ్ళెక్కించిన తర్వాత తాను కాసేపు ఏకాంతంగా నదిలో స్నానం చేసి ఇంటికి వచ్చారు. ఆరులోపు ఇంటికి వచ్చారు అంటే మూడింటికి బయలుదేరితే సుమారుగా పావుగంట నడక, తర్వాత స్నానము, 1000 మంది నదిలో చుట్టుముట్టి వ్యాపించి ఉంటాము, నీళ్ల చప్పుళ్లు, ఈ మధ్యలో అమ్మ ప్రతి ఒక్కరికి వినిపించేటు గురుబ్రహ్మ శ్లోకాన్ని చెప్పి అర్థాన్ని చెప్పి సోహమంత్రాన్ని చెప్పి అర్థాన్ని చెప్పి అందరికీ ఆనందాన్ని పొందింపజేశారు. మరి మనం కాలగమనాన్ని లెక్కించేట్లయితే కొన్ని గంటలు పడుతుంది. అమ్మ చెప్పిన సమయము 3 గంటలకు బయలుదేరి అరుణోదయం కాకముందే ఆ లోపల వచ్చారు స్పష్టంగా చెప్పారు. అంటే 3 గంటల కాలంలో 1000 మందికి సాధ్యమవుతుందా చెప్పటము. తర్వాత అమ్మ చెప్పే వాక్యాల్లో ఆధారము ఆధారమైతే అంతా సహస్రారమే కదా, ఆధారము ఆధారమైతే అంతా సహస్రారమే కదా. ఈ వాక్యం అర్థం కావాలంటే ఎంత శుశ్రూష కావాలి, ఎంత సాధన కావాలి, ఎంత గురువనుగ్రహం కావాలి. ఆధారము ఆధారమైతే అంతా సహస్రారమే కదా. అమెరికన్ యోగి అమ్మను చూడలేదు, అమ్మ తెలుసు. భారతదేశం రాలేదు, అమ్మ తత్వం తెలుసు. ఇద్దరు శిష్యులు భారతదేశానికి వస్తుంటే వెళ్లిన తర్వాత యాత్రలు మొత్తం చేసుకోండి, ఆంధ్రదేశానికి వెళ్ళండి, అమ్మతో సంభాషణ చేయండి, వస్తూ నాకు సందేశాన్ని తీసుకుని రండి అని అన్నారు ఆయన. సంభాషణ అంతా అయిపోయింది, సందేశం కోరారు వీళ్లు. అమ్మ చెప్పిన మాట ఏమిటి, సర్వానికి సర్వము ఆధారము, సర్వానికి సర్వము ఆధారము. ఆ వాక్యంలో మూల ఆధారము ఆధారమైతే అంతా సహస్రారమే. ఇలా ఉంటే కొన్ని కొన్ని వాక్యాలు పోని అమ్మ అంత గొప్ప వేదాంత, వేదానికి వేరేంకే మాట్లాడదా, అందరితో మామూలుగా సంభాషణ చేస్తుందా, చేయదా అంటే ఉపన్యాసాలు చాలా తక్కువ చెప్పారమ్మ, దర్దాపుగా చెప్పలేదు. మరి ప్రసంగాలు ఎట్లా ఉంటాయి? మరి నాలాంటి ఒక ఆవిడ ఒక వెళ్ళి అమ్మ నాకు అద్వైత బోధన కావాలి, సమత్వ సాధన కావాలి, ఎలా సాధ్యమవుతుంది? సమత్వ సాధన, ద్వంద్వ అతీత స్థితి, రెండూ ఉండకూడదు, రాగద్వేషాలకు ఉండకూడదు, ఎలా సాధ్యమవుతుంది? నాకేం తెలుసమ్మా, కోడల్ని కూతురుగా చూసుకో చాలు, కోడల్ని కూతురుగా చూసుకో చాలు. ఎక్కడో పుట్టిన పిల్ల తన ఇంటి పేరు గోత్రం కూడా మార్చుకొని ముక్కు మొహం తెలియని ఇంటికి వచ్చి ఆ ఇంటి పిల్లయి సంతానమిచ్చి వంశాన్ని పెంపజేసే పిల్లని ఎలా మనం చూడగలుగుతున్నాము? మన్ని కాదని బయటిపోయిన పిల్ల మిమ్మల్ని ఎలా మమకారం చూపిస్తున్నాం మనం? అమ్మ చెప్పింది ఏమిటి, కూతురిపై ప్రేమ ఉంచుకో తప్పులేదు, కాని కోడల్ని కూతురుగా చూసుకో చాలు. రాగద్వేషాలు మనసులో ఉంటాయి, గ్రంథాల్లో వ్యాఖ్యానం ఉంటుంది, బోధల్లో శ్రమ ఉంటుంది, కానీ కొంచెం మనసు మనం మళ్లించుకొని మన ఇంటికి వచ్చిన తనలాంటి కోడలని బయటికి పంపిన తన కూతురులాగా తాను భావన చేయగలిగితే సగమాత్రం భావన చేసినా కూడా ఆ ఇల్లు జగన్మోహనంగా ఉంటుంది, ఆ ఇల్లు మహత్తరంగా ఉంటుంది, ఆ ఇల్లు పరంధామంగా ఉంటుంది. ఇది అమ్మ సామాన్యంగా బోధించే వేదాంతం. సరే, ఇందాక సోహమంత్రాన్ని చెప్పిన తర్వాత అందరికీ వినిపించింది అంత ఆనందపడ్డారు. పక్కనే భక్తుడిగా తర్వాత కాలంలో, అమ్మా కాలస్తంభనం చేశారా మీరు అని, కాలస్తంభనం చేశారా, కాలాన్ని నియమించారా అని చెప్పని. కాలాన్ని నియమించాలి అంటే అది ఒక వస్తువు కాదే, ఒక శక్తి కాదే, మరి ఎలా నియమిస్తారు? శక్తి అయితే ఎక్కువ శక్తితో నియమించవచ్చు, ఒక వస్తువు అయితే బలప్రయోగం చేయొచ్చు కాదే. మరి భాగవతం ప్రకారంగా బ్రహ్మావిర్భావానికి ముందే విష్ణుమూర్తి యోగ నిద్ర ఉందే, కాలం ఉంది. మరి ఆ తర్వాత కూడా కాలం ఉంది. మనమైతే లెక్కలు వేసి బ్రహ్మ యొక్క ఆయుష్ ప్రమాణం ఇంత, విష్ణుమూర్తి ఆయుష్ ప్రమాణం ఇంత అని మనం చూస్తున్నాం తప్ప, ఆయుష్ ప్రమాణం లెక్కించకుండా ఉన్న కాలం వేరే ఉందిగా, ఎలా లెక్కేస్తాము అంటే అమ్మ ఏం చెప్పారంటే, ఏమో నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు, వాళ్ళు అడిగారు నేను చెప్పాను నాకు అదే తెలుసు అని ఆ కాల ప్రస్తావన అమ్మ తనపై వేసుకోలేదు. కాలస్వరూపిణి అమ్మ ఒకసారి రాత్రిపూట ఒక భక్తుడితో కలిసి పైన మేడమే సంచారం చేస్తూ శూన్యంలో చూస్తున్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు అడిగాడు ఆయన, ఏం చేస్తున్నావమ్మా మౌనంగా అని. థాట్ వేవ్స్ సరి చేస్తున్నాను అన్నారమ్మ. థాట్ వేవ్స్ అంటే ఆలోచన తరంగాలు సర్వత్రా వ్యాపిస్తూ ఉంటాయట, అవి ఆ ప్రసరించే తరంగాలు ఈ పృథివికి, ఈ సమాజానికి, ఈ లోకానికి ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే మనం ఓ దుర్భావం చేశామనుకోండి, ఎవరిని ఉద్దేశించి దుర్భావన చేశామో అతని తెలియకపోయినా సరే ఈ భావన ప్రభావము అతనిపై ప్రసారం అవుతుంది, కాలగమనంలో ఫలితాంశాన్ని ఇస్తుంది. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు అని మనం కోరిక కోరుతూ రోజు ఉండేట్లయితే ఈ కోరిక వల్ల సృష్టి క్రమమే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది అని ఋషులు చెప్పారు. మనం చూపుకున్నది కాదు, అంతా బాగుండాలి అంటే ఈ భావన మనం చేసేట్లయితే కలవు సంఘే శక్తి అని చెప్పని, మనమంతా కలిసి మన వారంతా బాగుండాలి, మన సమాజం బాగుండాలి అని మనో వాక్కాయ కర్మలతో ప్రస్తావన చేసేట్లయితే మన ప్రమేయం లేకుండానే సమస్త మానవాళి, సమస్త ప్రాణికోటి కూడా సుఖశాంతులతో ఉండే అవకాశం ఉంటుంది. ఆ శబ్దానికి, ఆ ఆలోచనకి అంత శక్తి ఉంది. కాబట్టి థాట్ వేవ్ సరి చేస్తున్నానా అని అమ్మ ఆయనతో ఆ మాట అన్నారు. అంటే మరిని యొక్క ఆలోచన విధానాన్ని తాను సరిచేసే సామర్థ్యం గలది ఆ శక్తి. అలాంటప్పుడు తన యొక్క అన్న వాక్యాన్ని మరొకరికి వినిపించే అవకాశం ఉండదా ఆ శక్తి? లేదా అంటే ఉంటుంది. ఎలా ఉంటుంది? మరి 1000 మందికి ఒకేసారి మాట వినిపించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? దీని మీద నేను చాలా ఆలోచన చేసుకున్న నాకేమనిపించింది అంటే, పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కు 4 ఉన్నాయి. ఈ పరావాకు అవ్యక్త శక్తి, మూత్రావయవానికి దిగువలో, మలావయవానికి పైన, మధ్యలో 2 అంగుళాల మేరలో ఓ కండ ఉంది అని చెప్పని, దాని మధ్యలో మూలాధార శక్తి ఉంది అని చెప్పని, అవ్యక్తంగా ఉంటుంది అని చెప్పని, ఈ పరావాక్ స్థానమే అది అని చెప్పని పెద్దలు చెబుతూ ఉంటారు. ఋగ్వేదంలో 10వ మండలంలో 120 సూక్తం ఒకటి ఉంది, దాని పృథ్వీ సూక్తం అంటారు. ఆ పృథ్వీ సూక్తంలో అర్థం ఏమిటి అంటే, వాయుశూన్యమైన ఆత్మానులిప్తమైన శ్వాస ప్రశ్వాసయుక్తులతో ఉన్నటువంటి ఒక అది కలదు. వాయుశూన్యమైన ఆత్మానులిప్తమైన శ్వాస ప్రశ్వాసయుక్తమైన ఒక అది కలదు. కొంచెం జాగ్రత్తగా వినాల్సిన వాక్యం ఇది. అంటే అప్పటికి ఋగ్వేద ఋషులు దర్దాపుగా సృష్టి మూలాలకు పోయినారు. వారి గోచరించింది ఎంతవరకు? ఏదో ఒక పదార్థమా అని స్పష్టంగా చెప్పే అవకాశం లేదు, పదార్థంగా లేదు. దానికి లక్షణము రూపం గుణం ఉంటాయి. పోని ఇంకేదైనా పంచభూతాత్మకమా? వాయువు లేదక్కడ. ఆత్మలిప్తమా? ఆత్మశక్తితో కలిసి మెలిసి ఉన్నది. ఎలా ఉంది? కదలిక ఉంది, శ్వాస ప్రశ్వాసయుక్తమై ఉంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలున్నాయి. వాయురహితమైన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఉండేటువంటి ఒకటి ఉన్నది, ఒక అది ఉన్నది అని చెప్పారు వాళ్ళు. ఒక అది అని చెప్పని దానికి ఏం పేరు పెట్టడం సాధ్యం కాలా? అప్పుడు పేరు పెట్టే భాష వాళ్లకు రాలా తెలియలేదు ఋగ్వేద ఋషులకు. దాన్ని నాహదయ సూక్తము అంటారు, లేక పృథ్వీ సూక్తం అంటారు. దాంట్లో ఉంది ఈ దేహం కూడా ఈ సృష్టికి ప్రతీక. పంచభూతాత్మకమైంది. త్రిమూర్తులు, త్రిశక్తులు, పంచభూతాలు, వాటి గుణాలు ఇవన్నీ కూడా ఈ దేహంలో వ్యాపించి ఉన్నాయి. ఈ కనిపించే దేహంలో చిత్రంగా భగవంతుడు కనిపించిన శక్తుల్ని ఇమిడించి ఆయన మౌనంగా ఊరుకున్నాడు. ఊరుకొని, నాయన మీరంతా ఇలా చేశాన్రా, మీకు ఏమాత్రము మేము మామూలు జ్ఞానం ఉండేట్లయితే ఓ గురువును ఆశ్రయించి ఓ తపనబడి నేను ఏం దాచిపెట్టానో దాన్ని పెగి తీసుకోండి, అప్పుడు నేను మీకు తెలిసే అవకాశం ఉంది అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా నిధి నిక్షిప్తం చేశారు మన దేహాల్లో. ఇందాక పృథ్వీ సూక్తములో ఏ మంత్రార్థమైతే ఉన్నదో ఆ మంత్రార్థమే మలమూత్రావయముల యొక్క మధ్యలో ఇమిడి ఉంది. కుండలిని శక్తిగా, కుండలి రూపంగా కాదు, కుండల శక్తిగా ఉంది. ఆ ప్రదేశంలోనే ఉన్నది పరావాకు అని చెప్తారు. అమ్మనే మాట ఉంటుంది, మలము పోతే మంత్రమే కదా అని. మలము పోతే మంత్రమే కదా. నిజంగా మా గురుగారు చెప్పారు, లక్ష్మణ గారు, అడ్డు లక్ష్మణ గారు నాకు పంచశతి మంత్రం చెప్పిన తర్వాత గుంటూరు అప్పటి బస్టాండ్లో, ఒరే నువ్వు భార్యతో కాపురం చేస్తూ ఉన్నా, దొడ్డికి పోయి కూర్చున్నా, వేరే ఏ పాడు పని చేస్తున్నా సరే నీకు మంత్రం జ్ఞాపకం వస్తుంది అని ఆయన చెప్పిన వాక్యాలు ఇవి. ఎండ నిద్ర నిలబడి ఉన్నాం, గురు భక్తి కూడా పక్కనే ఉన్నారు. అది 68 మహాశివరాత్రి మరుసటి రోజు మిట్ట మధ్యాహ్నం పూట నీవు భార్యతో కాపురం చేస్తూ ఉన్నా, దొడ్డికి పోయినా, తర్వాత వేరే పాడు ఆలోచనతో ఉన్నా సరే నీ మంత్రం జ్ఞాపకం వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మాత్రము పోనివ్వవాక, ఉదయం పూట జపం చేసుకుంటూ ఉండు, ఇలా వచ్చినప్పుడు మాత్రము దాన్ని పట్టుకో. ఎప్పుడైతే అఖండంగా మంత్రం సాగుతుందో నిన్న మంత్రమే నిన్ను తీసుకుపోతుంది, గమ్యాన్ని చేరుస్తుంది అని చెప్పిన వాక్యం, గురుగారు చెప్పిన వాక్యం అది. అట్లా అమ్మ కూడా మలము పోతే మంత్రమే కదా ఉండేది అని చెప్పని. మరి ఆ భగవంతుడు చూడండి, సహస్ర కుండలిని పెట్టచ్చుగా, పెట్టలా? ఆయన పెట్టింది ఎక్కడ? కుండలి శక్తి పెట్టింది ఎక్కడ? మలమూత్రాల మధ్యలో పెట్టారు ఆయన. అందువల్ల పరావాక్ శక్తి ఆ ప్రదేశంలో నిక్షిప్తంగా ఉంది, అవ్యక్తంగా ఉంది. మరి త్రాదాన్ని మీకు తెలుసు, ఎందుకంటే మాస్టర్ గారు మహానుభావులు ఇందాక మాట చెప్పలేము, ఇప్పుడు చదువుతున్నాను. శంకరాచార్యుల వారు గురువుల్ని అనేక రూపాలుగా చూశారు, భావం చేశారు. కానీ మాస్టర్ ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే గురు సముదాయం మొత్తాన్ని కూడా ఒకచోట చేర్చారు. అవి మనకు చూపిస్తూ అనుభవాలు ఇస్తున్నారు. అది వారికి వీరికి తేడా. ఆయన ఆదిశంకరులు తను వ్యక్తిగతంగా గురు సేవ చేసుకున్నారు. కానీ మాస్టర్ గారు చేసినేంటి, ఈ గురు పరంపర యొక్క శక్తి మొత్తాన్ని గమనించి కూడా ఆ సముదాయం మొత్తం కూడా వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మనకేమిచ్చారు, మనమేం పొందాలి, ఎలా పొందే మార్గమేమిటి, ఈ సముదాయం మొత్తాన్ని కూడా చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న పుస్తకాలు, చిన్న సాధనలు ఇలాంటి వాటితో నిధి అందించారు మనకు. సరే ప్రకృతి పోయినా ఒక వాక్యం చెప్పి మన విషయంలోకి వస్తాము. 5-6 సార్లు జిల్లలమూడిలో మాస్టర్ గారు ప్రసంగాలు చేశారు. నాకేమనిపించిందంటే ఇన్ని ప్రసంగాల్లో కూడా మాస్టర్ గారు చెప్పిన ఒక ముద్ర గాని ఒక సాధన గాని ఒక్కటి మనం తీసుకొని దాన్ని జీవితకాలం మనం చేసేట్లయితే మన జీవితం తరుస్తుంది కదా. ఎందుకంటే గంగా ప్రవాహం ఉన్నది, అనంతంగా సాగిపోతుంది, దివ్యక్షేత్రం చాలా ఉన్నాయి, అన్నీ సేవించుకోవచ్చు, కానీ తరింపజే క్షేత్రం ఒకటే ఉంటుంది. నాకనిపించిన భావన అది. తప్పు ఒప్పు తెలియదు, మీ ముందు పెడుతున్నా, నా పక్కనే మాస్టర్ ఉన్నారు, వారి కూడా చెబుతున్నా. అంటే అనంతమైనటువంటి ప్రసంగాలలో అనేక ముద్రలు చెప్పినప్పుడు ఆచరిద్దాం. ఏదో ఒకటి మనం నచ్చుతుంది, నా భావన ప్రకారంగా ఆ నచ్చిందాన్ని తీసుకొని గురువును దైవంగా భావం చేసుకుని దాన్ని జీవితకాలమును సాధన చేసేట్లయితే అప్రయత్నంగా అది త్వరితంగా మనము ధంజులు అవుతాము, చేరాల్సిన మార్గాన్ని మనం చేరుకుంటాము అని నాకు అనిపించింది. సరే, తర్వాత ఈ ఏ మూల పరావాక్ అయితే ఉన్నదో ఈ పరావాక్ శక్తిని ఏ మహాతల్లి అయితే స్వాధీనం సహజంగా చేసుకుందో ఆ తల్లి ఇతరుల యొక్క పరావాక్ మీద తన యొక్క భావన ప్రసారం చేసేటట్లయితే స్పందింపజేసేట్లయితే అప్రయత్నంగా వారికి కూడా వీరు చెప్పే మాట అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మ దగ్గర, రావణ మహర్షి దగ్గర, ఇలాంటి మహానుభావుల దగ్గర సాధకులు వచ్చి మౌనంగా కూర్చునేవాళ్ళు, ఏం మాట్లాడరు. అమ్మ మౌనంగా ఉంటే ఆ వాళ్ళు మౌనంగా ఉంటారు, వాళ్ళ ప్రశ్నలు ఉంటాయి, అమ్మ మౌనంతో వాళ్ళ మౌనం సమాధానం వచ్చేస్తుంది, ఏం మాట్లాడరు. ఒక సాధకుడు శ్వాస మీద ప్రయోగం చేస్తూ ఎలా చేయాలో తోచగా అవస్థపడుతున్న సమయంలో అమ్మ వద్దకు వచ్చి అడగకుండా కూర్చుంటే ఓ కుక్క లోపలికి వచ్చింది, గట్టిగా శ్వాస బిగించింది, పిలిచింది, బయటికి పోయింది, ఈయన ఇంకే మాట లేచిపోయినాడు. ఆ పక్క ఆయన, నువ్వు ప్రశ్న వేసేవాడయ్యామని అన్నాడు. ప్రశ్న వేయక్కర్లేదు, ఇందాక నువ్వు గమనించావు కదా, ఓ కుక్క లోపలికి వచ్చింది, ప్రశాంతంగా పడుకుంది, కాస్త ఒళ్ళు విరుచుకుంది, శ్వాస గట్టిగా పీల్చింది, నెమ్మదిగా ఒలింది, కాస్త వెళ్ళిపోయింది, అదే నాకు కావాలని చెప్పాడు. అంటే తాను నోరు విప్పి శ్వాస క్రమాన్ని ఎలాగమ్మ అడగకుండానే ఆయన భావాన్ని గ్రహించి అమ్మ ఒక జంతువు ద్వారా, ఓ కుక్క ద్వారా, దానికి అక్కడ అవసరం లేదు, ప్రశాంతంగా వచ్చి పడుకుంది, దాని ఎవరు బయటికి తోల్లా, పడుకొని ఒళ్ళు విరుచుకొని శ్వాస క్రమాలను చూపించి వెళ్లిపోయింది. ఇలా ఉంటే వాళ్ళ శక్తులు, అంటే తనలోని పరావాక్ శక్తిని అప్రయత్నంగా ఇతరుల పైకి వారు ప్రసరింపజేసేట్లయితే ఏది చెప్పాలో, ఏది వినాలో, ఏది అందాలో సుస్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళకి. ఇది జరిగింది ఆ రోజున. లేకపోతే కాలాన్ని స్తంభింప చేయడం ఎవరికి సాధ్యం కాదు. అమ్మ చెప్పారు, ఏమని, ప్రారంభాన్ని అవసరమైతే మేము మార్చివేస్తాము అని చెప్పని, ప్రారంభాన్ని మార్చివేస్తాము. నిజంగా సద్గురువుని మనం ఆశ్రయించేట్లయితే, గురుపాదం పూర్తి ఆశ్రయించేట్లయితే, అనంజమైన భావంతో శరణాగతి పొందేట్లయితే, ఆ పాదాలు మనం పట్టుకునేట్లయితే మన రక్షణ భరణ మొత్తము గురువు చూసుకుంటాడు. ఆ శక్తి గురువుకు ఉంటుంది. నీవు సర్వాత్మ నమ్మాలి. ఈ జపాలక్కర్ల, ఈ యాగాలక్కర్ల, ఈ హోమాలక్కర్ల, ఈ పూజలక్కర్ల, కేవలము గురువు, గురువు నామము, గురువు సేవ చాలు. అయితే అనన్యమైన భావంతో చేయగలగాలి. నా వరకు నేను గొప్పగా చెప్పే అంశం కాదు, తెలియాలి కాబట్టి చెబుతున్నా. లెక్చర్గా పనిచేశా, పాకిదొడ్లు చిమ్మా కుడి చేతితో, రోడ్లు చిమ్మా. కారణం ఏమిటి, గుళ్ళో పూజ చేస్తే ఎంతో నాకు ఆపని కూడా అంత ఆనందాన్ని ఇచ్చేది. నేను లెక్చర్ని కదా, నా స్టూడెంట్స్ చూస్తున్నారు, నేను మళ్ళా పాట చెప్పక్కర్లేదా అనుకోలా. ఒరే నాయనా, ఇది మీరు మేము కూడా ఏనాడు మనిషి పూలతో పూజ చేశాను రా, ఈ క్షేత్రానికి వచ్చాము, కొన్ని వేల మంది ఉన్నారు పై దేశాల్లో, ఈ ప్రాప్తం వాళ్ళు లభ్యం కాలేదు, మీరు అమ్మను చూస్తున్నారు, ఆ ప్రసాదం మీరు తింటూ ఉన్నారు, మీ జీవితాలు బాగుపడతాయి, నేట్లా బాగుపడ్డ వాళ్ళని మీరు చేసుకోండి అని చెప్పేవాళ్లతో. మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఒకసారి జిల్లమూళ్ళలోనే, అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదం ద్వారా ఇస్తారు, ఆశిస్తక్కర్లా, బుట్టు పెట్టక్కర్లా. జిల్లమూళ్ళలోకి వచ్చి అన్నపూర్ణాలయంలో ఎవరైతే అమ్మ అనక్కర్లా, నమస్కారం చేయక్కర్లా, హాయిగా తృప్తిగా భోజనం చేసి బయటకు వచ్చినా చాలు, ఆ తల్లి అనుగ్రహ ప్రసారం అవుతుంది మాస్టర్ గారు చెప్పిన మాట. కారణం ఏమంటే ఆ అనుగ్రహం అంతా ఆమె అన్నపూర్ణ శక్తి, అన్నపూర్ణ యొక్క మరో రూపం, వాత్సల్యానికి మరో రూపం, ప్రేమకు మరో రూపం. గురువులు చాలా మంది ఉన్నారు, ఒకరి ఒక్కో తత్వం. అమ్మ తత్వం ఏమిటి? ప్రేమతత్వం. అమ్మ తత్వం ఏమిటి? కడుపారా అన్నం పెట్టే తత్వం. అమ్మ తత్వం ఏమిటి? ఆకలి చూసే తత్వం. అమ్మ తత్వం అది. అన్నానికి అర్హత డ్రెస్ అడ్రస్ కాదు ఆకలి. అన్నానికి అర్హత డ్రెస్ అడ్రస్ కాదు ఆకలి అర్హత. వాడు కూలివాడు కావచ్చు, జమీందారు కావచ్చు, పోలీస్ కావచ్చు, దొంగ కావచ్చు, సమానంగా ఆకలి ఉంటుంది. నక్సలైట్లు ఆ ఊళ్ళో పడి అమ్మని చంపాలనే ప్రయత్నం చేసిన రోజున ఆ తెల్లవారి పోలీసు వాళ్ళని పట్టుకుంటే అమ్మ దగ్గర తీసుకువస్తే ఎంక్వైరీకి ముందు అన్నం పెట్టండి వాళ్ళకి, తర్వాత విచారణ చేయండి. మీరంతా అడిగి తింటారు, వాళ్ళు కొట్టి తింటున్నారు. వాళ్ళు ఒక బిడ్డ అడిగి అమ్మ అంటాడు, ఇంకో బిడ్డ దబాయించి తీసుకుపోతాడు. ఇద్దరు బిడ్డలేగా, ఇద్దరు ప్రేమమూర్తులేగా. అందువల్ల మీరంతా అడిగి తింటే నక్సలైట్లు నన్ను కొట్టే ప్రయత్నించే వాళ్ళు ఆకలి తీసుకున్నారు, ముందు అన్నం పెట్టండి వాళ్ళకి. ఇది మాతృ ప్రేమ, ఇది మాతృత్వం. అంటే బ్రహ్మాండం చేసి పెట్టచ్చు, వచ్చారా వాళ్ళు, తలుపు పాలు కొట్టారా, నే భయపడ్డారా, అల్లా అమ్మ ఆకలి ముందు తీర్చు వాళ్ళకి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇది మాతృత్వం. అంటే మాస్టర్ గారు మొత్తం ఉంటాయి అరగంట టైం ఇచ్చారు నాకు. అయితే మాస్టర్ గారికి మరోసారి నమస్కారాలు చేస్తూ ఆయన వద్ద నేను ఒక 10 క్యాంపులు తిరిగేట్లయితే, ఓ 10 క్యాంపులు ఇట్లా తిరిగేట్లయితే అమ్మ చరిత్రలో నాకు నేను మర్చిపోయినవి, నాకు జ్ఞాపం లేనివి చాలా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజంగా వారికి మరోసారి ధన్యవాదాలు చెబుతున్నాను. తర్వాత అమ్మ స్థితి ఏమిటి? ఒక యోగిన, ఒక జ్ఞాన, ఒక అవధూత, అవతారమూర్తి, ఎవరు అమ్మ? యోగిని స్వరూపం అందామా, జ్ఞాని అందామా, అవతారమూర్తి అందామా, అవధూత అందామా అని ప్రశ్నించుకుంటే నాకనిపిస్తుంది ఈ 4 కలిసి ఓ గృహిణిగా మారు ఎలా ఉంటుందో ఆ స్థితి అమ్మది అనిపిస్తుంది. యోగిని, యోగేశ్వరి, జ్ఞాని, అవధూత, అవతారమూర్తి, ఈ 4 భావాల యొక్క సమ్మేళనమే జగన్మాత, అనసూయమాత అని నాకనిపించే మాట. చరిత్రలు చెప్తారు, రష్యన్ల యోగి పొటాషియం సైనైడ్ మింగివేసిన తర్వాత దాన్ని వాల్ చేసుకుని శరీరం బయటకు వచ్చి చెప్పంటారు, అది ఒక ప్రయోగం మాత్రమే. అమ్మ ఎవరో తెలియక ముందు అమ్మ బంధువుల్లో చాలా మంది అనేక పర్యాయాలు పదార్థాల్లో కలిపి ప్రత్యక్షంగా సైనైడ్ ఇచ్చారు ఆమెకి. ఒకసారిగా కొన్ని పర్యాయాలు, కొన్ని పర్యాయాలు ఆహార పదార్థాల్లో కలిపి తర్వాత విడిగా గుళికగా ఇచ్చి మట్టిలో పెట్టేసి తినమనిచ్చేవాళ్ళు. అమ్మది మంత్రము సరే మంత్రం, సరే అమ్మాయి తీసుకోమ్మా సరే, వద్దమ్మా సరే. ఎందుకనంటే పెద్దానికి సరే, నిర్ణయానికి నిర్ణయించిన వాడు కూడా అబద్ధుడే, నిర్ణయానికి నిర్ణయించిన వాడు కూడా అబద్ధుడే. ఈ ఒక్క వాక్యం మనకు అర్థమైతే గ్రంథాలతో పనిలేదు. బ్రహ్మ టైం టేబుల్ వేశాడు, దాంట్లో వాడు ఇరుక్కున్నాడు. సృష్టివాడు చేయాలిగా, చేయక తప్పదు. అలాగే జరిగేది జరుగుతుంది, దానికి మనకెందుకు తాపత్రయము అన్న భావంతో అమ్మ నిర్లిప్తంగా చూస్తూ జరగని అని చెప్పని 1977 నవంబరు 19 సాయంకాలం పూట దివిధ్యసీమ తుఫాన్ వచ్చిన రోజున బాపట్లో తుఫాన్ రేగితే ఏరియల్ దాని శూన్య మార్గంలో 5 కిలోమీటర్లు అమ్మ మేడ ఒకటే ఉంది, ఉంటే మేడది గట్టి గాలి తగిలితే మేడ మొత్తం కింద పడాలి. ఆ అమ్మ గోడ కాలుకొని మహానందంతో కెరీర్ లేచింది. మహానందంతో రా 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 అంటూ కాకలేస్తూ, కారణం ఏమిటి? అత్యుత్సాహము, జరిగే సన్నివేశాన్ని చూస్తూ ఉంది, జరిగేదాన్ని గమనిస్తూ ఉంది, దొరక తప్పదు అని తెలిసిన తల్లి కాబట్టి ఆ తుఫాను భీభత్సాన్ని కూడా హాయిగా ఆహ్వానం చేసింది, ఆనందాన్ని పొందింది. అది అమ్మ స్థితి. అర్ధరాత్రి పన్నెండు దాకా వంట చేసి అడ్డు పెట్టాం అక్కడ. మా అమ్మ చాలా మందికి వండి పెట్టింది అక్కడది, నేను సహాయంగా ఉన్న ఆ సమయంలో. అర్ధరాత్రి తుఫాను తగ్గితే 12 అందరికి రూములోకి వెళ్లి అన్నం పెట్టచ్చు. ఆ టైంలో ఆగలి గొప్ప మాది కదా, మేము భయపడ్డాం. అయినా సరే అర్ధరాత్రి 12 వెళ్లి పళ్ళ్యాలో పెట్టుకుని ప్రతివాడికి వెళ్లి అన్నం పెట్టి కిందకు వచ్చాం మేమంతా ఆ తుఫాన్లో కూడాను. కారణం ఏమిటంటే ఆకలి కోసమని. సరే, మరి సైన్యుడు లోపలికి పోయిన తర్వాత ఆయన ఒక రష్యా యోగులు, రష్యాలో యోగి ఒకసారి బడికి తీశాడు. అమ్మ పరిస్థితి ఏంటి? పదే పదే మింగింది, కొన్ని పర్యాయాలు మింగింది. ప్రాణం పోలేదే? ప్రాణం పోలేదు. దేహము కాలిపోలేదే? కాలిపోలేదు. పేగులు మడతపడలేదు, హాయిగా ఉంది. కాకపోతే కొన్ని క్షణాలు మాత్రము దేహం కొంచెము కమినట్లుగా వచ్చేది. ఆ తర్వాత స్నానం చేయగానే స్నాన ప్రభావం చేత అద్భుతంగా ఉండేది ఆ తల యొక్క ఆకారం అంతా. ఇందులో కొన్ని చూసిన వాళ్ళు ఇప్పటికీ జీవించి ఉన్నారు, వాళ్ళు చెప్పారు నాకు. ఇది చరిత్ర కథ మాత్రం కాదు, ఈ సన్నివేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఇది.
ఈ సత్రయాగంలో మొట్టమొదటిగా నిరంతరము ప్రతిరోజు నేను చెప్తానని గుర్తుంచుకోండి, మీ గురువుని మార్చుకోవద్దు, మీ గురువు చెప్పిన సాధన విధానాన్ని మార్చుకోవద్దు. వాళ్ళు ఏ నియమాలు పాటించమని చెప్పారో ఆ నియమాలే పాటించండి. ఈ సత్రయాగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అసలు మిగతా సంస్థల్లో ఉన్నటువంటి నేమిటి, అందులో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ కలిగితే ఖచ్చితంగా క్లాసు మార్చుకోవచ్చు. క్లాసు మార్చుకుంటున్నారు, గురువును మార్చుకోవటం లేదు అని గుర్తుంచుకోండి. ఎలిమెంటరీ స్కూల్లోనూ గురువులు ఉన్నారు, హై స్కూల్లోనూ గురువులు ఉన్నారు, డిగ్రీలోనూ గురువులు ఉన్నారు, ఎంఎస్సీలోనూ గురువులు ఉన్నారు. ఎవరు చెప్పిన జ్ఞానం వాళ్ళు పొందుతున్నారు. ఎలిమెంటరీ స్కూల్ గురువు వచ్చినా మనం మర్యాదిస్తాం, ఆ తర్వాత వచ్చినా మర్యాదిస్తాం. కానీ చివరికి ఏమైంది, ఈ గురువులందరూ చెప్పింది మీలోకి చేరి మీరు అలా అవుతారు. రహస్యం అది, అది గుర్తుంచుకోండి. అంచేత ప్రతి సంస్థలో ఉండేటటువంటి బేసిక్ సాధన విధానాలు కానీ అదే కానీ అందరికీ అందజేయమని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నప్పుడు నేను అప్పుడే 2 ఏళ్ల బట్టి మన వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. పూర్ణిమ నాడు బస్సు వేసుకుని మీరు ఢిల్లీలో నుండి వెళ్ళాలి. అమ్మ సూక్తిలో బస్సు మీద రాయబడి ఉండాలి. దగ్గరగా ఉన్నవాడు ఒక గంట రెండు గంటల్లో వెళ్ళగలిగేవాడు బస్సు మాట్లాడుకుని వెళ్తాం అనేటటువంటి ఒక దీక్ష తీసుకోండి. మరి ఆ దీక్ష తీసుకోవాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలి? ఢిల్లీల ముందు వెళ్ళాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. కనుక ఆయన అమ్మ అనుగ్రహాన్ని
ఆ రాసిన వ్యక్తి గురించి కూడా చెప్పండి.
అంచేత ఈ మంత్రాన్ని మూడు సార్లు ఆయన నిచ్చే చెప్పిస్తారు. అన్ని తీర్థాలకి వెళ్తాం మనం. అన్ని తీర్థాలకి వెళ్ళినా మన దేవుడు మన ఉపాసనా పద్ధతి మారదు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక విద్యలో విషం తిన్నా కూడా ప్రాణం పోయినటువంటి ఇక్కడ మనం సశరీరంగా చూస్తూ ఉంటే సివివి గారు ఏం చెప్తున్నారు? మీరు అమరత్వాన్ని పొందుతారు. గురుగారు ఏం చెప్తున్నారు? అమరత్వాన్ని పొందుతారు. అమరులుండే చోటే స్వర్గము. అంచేత ఈ అమరులన్నీ ఉంటే పృథ్వీ ఏమవుతుంది? స్వర్గంగా మారిపోతుంది. అంచేత అమ్మ అనుగ్రహంతో మీరు ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఢిల్లీలో ముందు వెళ్ళండి. అక్కడ ఉంటారు ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ అమ్మ వాడిన పదాలు చాలా అద్భుతమైనటువంటి పదాలు. మలం పోతే ఏంటి విన్నారా? మంత్రమే కదా. మలం పోతే బుర్రలో ఉన్నది, మిగిలేదేంటి? మిగిలేది నువ్వే. ఆ పరావాక్కులో ఉన్నటువంటి మంత్రమే. అలాంటి సూక్తులు ఎన్నో ఉన్నాయి. వాటినన్నీ కూడా అమ్మ అనుగ్రహంతో పొందగలము. ఇంచేత మూడు సార్లు మీ చేత ఆ మంత్రం చెప్పిస్తారు. కొంచెం ఆ మంత్రం గురించి చెప్తారు.
గుంటూరులో పోలిశెట్టి కుమారస్వామి అని ఒక వైశ్య ప్రభువు ఉండేవాడు. ఆయన భార్య కృష్ణ భక్తురాలు, నివాసం బృందావనం. ఆమె ఇమాం అనే అబ్బాయిని పెంచుకుంది, ముస్లిం అబ్బాయిని. అతను కృష్ణ భక్తుగా మారాడు. తర్వాత తులసి రామాయణ అధ్యయనం చేసి పురాణంగా చదువుతూ ఉండేవాడు, మంచి సాధకుడు. ఆయన చివరిలో పక్షవాతం వచ్చింది. జిరుడుముడు వస్తే ఆయన సేవ చేశారు. తర్వాత ఈ మధ్య గద్దించారు ఆయన. ఆయన గుంటూరులో బహిర్భూమికి పోయినప్పుడు కాశీ ప్రశాంత కూర్చున్నారట. ఆ సమయంలో జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అనేటువంటి ఈ నాలుగు పదాల నామ మంత్రం వినిపించింది ఆయనకు. బహిర్భూములో ప్రశాంతి కూర్చున్న సమయంలో ముస్లిమతను కృష్ణభక్తుడిగా మారి శ్యామ్ అనే పేరు పెట్టుకుని సాధన చేసే సమయంలో గుళ్ళో వినిపించలా, బహిర్భూమిలో వినిపించింది. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అని చెప్పని నాలుగు పదాలు. జయహో మాత, శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి, శ్రీ పరాత్పరి. అమ్మ చెప్పిన ఇంకో మంత్రం ఏమిటి అంటే అం ఆ. అం ఆకు సున్నా, అం రెండు, ఆ లేకపోతే దీర్ఘం ఆ అని చెప్పుకోవచ్చు. అం ఆ మా నాలాంటి మేధావులు మొత్తం కొద్దిమంది కలిసి దాన్ని ఓం అం ఆ అని ఓం ముందు పెట్టారు. ఇంతక మాస్టర్ గారు చెప్పారు సోహం మంత్రం అని చెప్పని. అది శ్వాస పీలుస్తు లోపల పోతే సోహం చెప్పని, బయటకు వస్తే హమ్మని చెప్పని, ఈ రెండు అని చెప్పని అనుకున్నామంతా. ఈ అమ్ ఆ కూడా జాగ్రత్త గమనించండి. అమ్ ఆ, అమ్ ఆ. సోలో సకారము, ఓకారం తీసి హకారం తీసేట్లేదు, మిగిలేదు అమ్ మిగులుతుంది. ఒరే వీళ్ళు చాలా మంది నన్ను ఓం రాయమంటున్నానరా, మరి అమ్మ ఆలో లేనిది ఓంకారంలో ఏముందిరా అని అమ్మ వాక్యం. ఒరే వీళ్ళు నన్ను ఓం రాయమంటున్నారా, అమ్ ఆలో లేనిది ఓంకారంలో ఏముందిరా, వాళ్ళ కోసమే రాయాల్సి వస్తున్నది. ఇది అమ్మ వాక్యం. ఇది సోహంలో ఏ శక్తి అయితే ఉన్నదో, ఓంలో ఏ శక్తి అయితే ఉన్నదో, అది సులభంగా అం ఆలో ఉన్నది. రామకృష్ణాదులు పుట్టిన తర్వాత వారి మంత్రములు ఏర్పడ్డవా, వారు పుట్టకముందు ఏర్పడ్డవా అని ప్రశ్నేసుకుంటే, వశిష్ఠవామదేవాదులంతా కూడాను గర్గాదులంతా కూడాను వారు పుట్టకముందే, ఎవరు రామచంద్రమూర్తి కృష్ణ భగవానుడు పుట్టకముందే ఆ తత్వ ఆరాధన చేసి కాలక్రమేణా లోకరక్షణ కోసమని ఈ రూపాన్ని పొందిపజేస్తున్నారు వాళ్ళు. అంటే తత్వమే ముందు పుడుతుంది, తర్వాత రూపం వస్తుందని చెప్పని పెద్దలు చెప్పే మాట. అంతేగాని రాముడు పుట్టిన తర్వాత రామమంత్రం రామతత్వం కాని, కృష్ణు తర్వాత కృష్ణమంత్రం కాని రావటం కాదు. ఋష్యాదులు ఆ తత్వాన్ని ముందుగా గుర్తించి తాము పొందినటువంటి ఏ తత్వ ప్రభావం అయితే ఉన్నదో దాన్ని లోకానికి అందించే రీతిగా రూపకల్పన చేయబడింది అక్కడ. అలాగే ఈ నామం కూడా ఇమాం అనేటువంటి శ్యామ్కి బహిర్భూమిలో వినిపించింది అనిపించలా, వినిపించింది అంటే జగన్మాత యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ నాలుగు పదాల మంత్రం వినిపించింది అతనికి. అమ్మకు చెబితే ఆమోదించి ఇవాళ నుంచి దీన్ని నామంగా చేయమని చెప్పన్నారు. ఆ తర్వాత అమ్మ కుమార్తె హైమకయ్య నిర్యాణం చెందిన తర్వాత ఆదిపుడి నరసింహారావు గారని చెప్పని ఒక మాస్టర్ గారు, ఆయన నూతలపాడు, ఆయన అమ్మ వద్దకు వచ్చారు. వచ్చినప్పుడు నీవు ఇందుకోసమే కదా వచ్చింది, నీవు ఇందుకోసమే కదా వచ్చింది కాబట్టి వాళ్ళ నుంచి ఈ నామాన్ని అఖండ నామంగా చెయ్యి అని చెప్పని ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పారు. అలాగా జయహోమాత నామము అఖండ నామంగా సాగుతుంది, అమ్మా మంత్రము అఖండ మంత్రంగా సాగుతుంది. ఇందాక మాస్టర్ గారు సూచన చేశారు ఏమని, ప్రతి భవనంకి రమ్మని చెప్పని. నేను కొద్దిమంది ఓ మాట చెప్పా, ఏమని చెప్పానంటే అనేకమైన గ్రామాల్లో మాస్టర్ గారి శిష్యులు చాలా మంది ఉన్నారు, దాదాపుగా గ్రామానికి ఒక పౌర్ణమి చొప్పున, గ్రామానికి ఒక పౌర్ణమి ఆ వచ్చేట్లయితే ఇన్ని గ్రామాల్లో రెండేళ్లకోసారి మీ వంతు వస్తుంది. ఎంత తపనంతో ఆయన మానసిక అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ ఏం చేయొద్దు, ఇంకో నియమేమిటి, మాస్టర్ మనం పంపించేట్లయితే ఉచితంగా రావద్దు, ఎంతో కొంత ఇచ్చిరండి అని చెప్తారు ఆయన. అక్కడ ఉష్ణ భోజనమే కానీ మీరు భోజనం చేయండి, సేవ చేయండి, ఓ రూపాయి ఇచ్చిరండి అక్కడికి అని చెప్తారు మాస్టర్ గారు. నాకు ఆ సంగతి తెలుసు. నేనేం చెప్పానంటే ఆయన ఒక తపనతో ఆ మాట చెప్పారు కాబట్టి మీరు దాన్ని కేవలం వ్యర్థంగా చేయకుండా చాలా గ్రామాల్లో ఉన్నారు శిష్యులు, మీరంతా కలిసి ఇవాళ ఈ ఊరు నుంచి ఈ పౌర్ణమి మేము, ఈ పౌర్ణమి మేము, ఈ పౌర్ణమి మేము అనుకోండి అనుకుంటే 100 పౌర్ణమి తర్వాత మళ్ళా వంతొస్తుంది. ఈ పౌర్ణమి వచ్చే వ్యక్తికి 2 సంవత్సరాల తర్వాత మళ్ళా వంతొస్తుంది. ఆ మాత్రం మనం చేసుకోలేమా? మనది ఏ పాటి గురుభక్తి అనే ప్రశ్న వేయటల్లా అందించి వదిలిపెడుతున్నా. ఆ రోజు చెప్పారు, మళ్ళా సభాముఖంగా ఈరోజు చెప్పారు ఆయన, నీ రెండు విని నేను చెప్పిన మాట అది. ఒక తపనతో శక్తి నిక్షిప్తమైంది ఇక్కడ, ఇక్కడ మీరు రాకపోతే మాకు ఇబ్బంది ఏం లేదు, మేము నామం చేస్తాం కానీ మనల్ని కలిపే ప్రయత్నం మాస్టర్ చేస్తున్నారు, మనల్ని సంధాన ప్రయత్నం మాస్టర్ చేస్తున్నారు కాబట్టి మనమంతా ఒకటి కాబట్టి అంతా రక్ష వేసుకుని ఈ గ్రామానికి మా వంతు, మీరు రండి నేను అక్కడే ఉంటా. ఒక నోట్స్ పెట్టాం, నేను హాల్ వేసేవాడిని, నోట్స్ నా దగ్గరే ఉంది కాబట్టి హాయిగా మీరు రండి. మాస్టర్ గారు నామం, మీరు నామం చేయొద్దు, గుళ్ళు హాయిగా పడుకోండి, నిద్రపోండి చాలా అక్కడ తెల్లవాళ్ళు. ఆ తర్వాత నామం చేయని కోరిక మనకు పుడుతుంది, ఉద్రం నామం చేస్తాం. ఆ ప్రదేశంలో వచ్చి ప్రశాంతంగా భోజనం చేసి నిద్రపోని చాలు ఇంకేం చేయొద్దు. నేను చెప్తా మాస్టరు వారు నామం చేసిన అవధవార్త మాస్టర్ గారితో. ఎందుకంటే దాని యొక్క ప్రత్యేకత ఆయన చెప్పినందువల్ల చెప్పారు కాబట్టి దాన్ని అవగాహన చేసుకుని ఇన్ని గ్రామంలో వాళ్ళు ఆలోచన చేసి రాగలిగిన సంస్థ కోసం కాదు, మీకోసం నా కోసం మన కోసం ఆ దృష్టిలో పెట్టుకోండి. గ్రామస్తులు ప్రతి భవనం రాత్రులు నామం చేస్తారు, నామం సాగుతూ ఉంది, నామం ఆగల. కానీ మన యొక్క క్షేమం కోరి గురుశక్తి కోరి గురువులు ఆదేశించారు కాబట్టి కొద్దిపాటి ప్రయత్నం మనం చేద్దాము. నేను ఉంటా, మీరండి, ఆ నామం చేయండి, తరించండి, జయహో మాత. మాస్టర్ చెప్పినట్టుగా ఒకసారి మూడుసార్లు నామం చేద్దాం. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.
తిన్నగారు కూర్చోండి. నాకు ఒక సూచన వచ్చింది. సాధారణంగా నేను అన్ని పంచుకుంటాను కనుక ఈ సూచనని కూడా నేను చదువుతున్నాను. యజ్ఞము పరిసమాప్తి కావలసిన సమయము 130 PM విన్నమించటమైనది అని ఎవరో సంతకం పెట్టారు. సంతకం నేను చదవలేకపోతున్నాను, చదవగలిగినా చదవను. మనం ఇక్కడ దేనికోసం వచ్చాము? 1 గంటన్నరకి కర్మకాండ పూర్తి చేసుకుని భోంచేయటానిక, సత్రయాగం చేయటానిక? దేనికోసం వచ్చారు మీరందరూ? సత్రయాగంలో ఎటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను మీరు వింటున్నారో అర్థమైంది? ఎప్పుడైనా మీరు శ్రీదేవి గురించి కానీ జిల్లెలమూడి అమ్మ గురించి కానీ ఈ సంగతులు తెలుసా? జిల్లెమూడి అమ్మమ్మ వెంకటేశ్వర స్వామి గీత అవుతే అంతకంటే పెద్ద గీత ఆమే. కానీ ఉపయోగించుకుంటే వెంకటేశ్వర స్వామి చెట్టు కింద ఉండేవాడు మీకు తెలుసు కదా. ఇప్పుడు కదా అది వచ్చింది. 1982 నేను తిరుమలకి వెళ్లినప్పుడు అలా దర్శనం చేసుకుని ఇలా దర్శనం చేసుకొచ్చి మళ్ళా వెనక దారిలో కూడా వెళ్లి ఎన్నిసార్లు చేసుకున్నాను దర్శనం. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన అక్కడ కదా? అంచేత ఈ సత్రయాగము మన ఆధ్యాత్మిక శక్తి తెలుసుకోవటానికి వచ్చాం, ఈ యజ్ఞ విధానాన్ని తెలుసుకోవటానికి వచ్చాము అని నేను అనుకుంటున్నాను. ఈ సూచన ఇచ్చిన వాడు యజ్ఞ పరిసమాప్తి అవ్వాలి అనుకుంటున్నాడు. మీరేం కావాలి? జరగాలి కదా, పర్వాలేదా? సరే, జవాబు ఇదే, అంతకంటే ఏం లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రానున్న 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి మార్గదర్శకం అవ్వబోతోంది. అది జరుగుతుంది, అందులో డౌటే లేదు. సూర్యుడు ఉదయిస్తాడు, ప్రతిరోజు ఉదయిస్తాడు, ఆ రోజు ఉదయిస్తాడు మంచి రోజు. మీరు పడుకునుంటే పడుకునుండండి, నిద్ర లేచి మీ పనులు చేసుకుంటూ ఉంటే చేసుకుని ఉండండి. లేదు, ఆ ఆదిత్యుడిని స్వాగతం పలకండి. ఏం చేసినా సూర్యుడు ఆగడు, మీరేం చేయకపోయినా ఆయన వస్తాడు. అంచేత ఆంధ్రప్రదేశ్ మొత్తము ప్రపంచానికి జగద్గురు స్థానం వహించడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ప్రపంచం ఎక్కడా లేవు అని నాకు స్వయంగా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు ఎక్కడా లేవు. కానీ ఈ ఆధ్యాత్మిక సంస్థల్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకని ఈ ప్రయత్నము ప్రచారము ఎందుకు జరుగుతోంది అంటే, మీరు కాస్త చూడండి ఆ సంస్థలు ఏం చెప్తున్నారో. ఈ రెండే కాదు, నేను చెప్పేది ప్రతిదానికి చెప్తున్నాను కదా. చూసుకుని మీకు నచ్చిన దాంట్లోకి వెళ్ళండి. మరి మేము నేర్చుకున్న గురువు వదలాలా? వదలమని ఎక్కడ చెప్తున్నాను నేను? మదన్మోహన్ మాలవ్య మంత్రదీక్ష ఇస్తే ఆయనకి శ్రీరావి శర్మ ఆచార్యకి సర్వేశ్వరానంద కనిపించాడు అంటే మదన్మోహన్ మాలవ్యను వదిలేశామా? ఆయన చెప్తున్నావా ముందా వదలను మీ గురువుని. కానీ ఇంత ఆధ్యాత్మిక శక్తికి కేంద్రము కాబోతోన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఎవరు దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు లీడర్స్ అవుతారు. అంతేకాదు, మొదట అడుగు వేసిన వాడు లీడర్ అవుతాడు. అంచేత ఈ శతయాగ మహోత్సవంలో అన్ని సంస్థలు ఎదగాలి. ఇంజనీరింగ్ కాలేజీ పెడితే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగే పెడతానండి. వాడు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, అన్ని రకాల ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను కనుక వాడు ఎక్కడికి వెళ్ళాలి? వాడికి నచ్చిన కోర్సుకు వెళ్ళి, ఆ నచ్చిన కోర్సుకు వెళ్ళటానికి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళు దానికి ప్రయత్నం చేసి ఆ కోర్సుకు వెళ్లాలని ఉంటుంది. కానీ ఇక్కడ గురువులు మిమ్మల్ని లాక్కుంటారు. అంచేత మీరు చూడండి, అన్నిటినీ ఏది నచ్చుతుందో అది చేయండి. కానీ బేసిక్ గా చెప్పేది మాత్రం రోజుకి 24 సార్లు గాయత్రి మంత్రం తప్పనిసరిగా చేసుకోండి, సివివి ప్రేయర్ చేసుకోండి, అంతే అనేది నేను. ఇది ఎంత టైం పడుతుంది మీకు? కానీ ఎందుకు చెప్తున్నాం, మొత్తము పృథ్వీ గ్రహానికే ఇప్పుడు కొంపలంటుకునే సమయం వచ్చింది. 7 కారణాలు సైంటిస్టులు చెప్తున్నారు. వెబ్సైట్ చూసేయగలిగే వాళ్ళకి ఆ 7 కారణాలు సైంటిస్టులు చెప్పిన చదివితే మనకి భయం కూడా వేస్తుంది, ఇంకేం బతుకుతాం. కానీ ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏమీ అవదు. కానీ అవదు సరే, యూనివర్సిటీ ఉంది సరే, చదివేవాళ్ళు లేకపోతే? అది ఈ కోరిక, ఈ కారణం. అంచేత దీని తర్వాత ప్రతి డిస్టిక్ట్ లో కూడా 3-3 రోజుల పాటు ఇలాగే సత్రయాగాలు జరుగుతాయి. కానీ ఆ సత్రయాగాలలో జ్ఞాన సముపార్జనకి ఎక్కువ మనం సమయం ఇచ్చుకుంటే యజ్ఞ పరిసమాప్తి సమయం గురించి ఆలోచించక్కర్లే. అంచేత కొంచెం యజ్ఞం తగ్గుతుంది. ఆ యజ్ఞం తగ్గటానికి మీకు అంతర్యాగ విధానం మీకు అందజేశాను నేను. అంతర్యాగ విధానంలో మీరు 12 ఇటుకలు పెట్టుకుని గ్రహ వాస్తు దృష్టి దోష నివారణ చేసుకుంటూ పరశువేది కల్పవృక్షము కామధేనువుని మీలోకి దింపుకుంటారు. అప్పుడు ఆ యజ్ఞకుండము అంతర్యాగంలో జరుగుతున్నప్పుడు మీరే యజ్ఞకుండాలు అవుతారు, యజ్ఞపురుషులు అవుతారు. దా విధంగా 3 రోజుల పాటు జరిగేటటువంటి దాంట్లో ఈ మహనీయులందరూ కూడా మనకి సహకరిస్తారు. వాళ్ళు సహకరించకపోతే ఇందాక ఏం చెప్పారు కదా, హైజాక్ చేసేద్దాం. వాళ్ళ సంస్థ దగ్గరికి వెళ్ళి మీరు వస్తారా ఇంచేత దీంతో మనకి ప్రాబ్లం లేదు, నక్సలైట్ ని ఆమె ఎలా ట్రీట్ చేసిందో అర్థమైంది కదా, వైరభావమే లేదు ఆ తల్లి ప్రేమ. ఆ ప్రేమ మన మీద కురుస్తుంది కనుక ఇక్కడ పర్వాలేదు. మరి బ్యాంక్ మేనేజర్తో వాళ్ళతో కాస్త చూసుకుందాం ఎలా చేసుకుంటావు. అంచేత ఇదంతా మనసులో ఉంచుకుని ఏకాగ్ర దృష్టిలో ఈ అద్భుతమైనటువంటి ఈ పౌర్ణిమ నాడు హిమాలయాలలో 500 మంది సహస్రార సిద్ధి పొందినటువంటి వ్యక్తులు కలుస్తారు. ప్రతి సంవత్సరం కలుస్తారు. కానీ ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటి న్యూస్ ఏమిటి అంటే, అవును నేను ఇప్పుడు ఏదైనా న్యూస్ చెప్తే ఎవరికి చెప్పరు కదా, చెప్తారా? మీరు ఏ బాధపడినా చెప్తారా? ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు మీరు? శ్రీరామానుజాచార్యని ఆదర్శంగా తీసుకున్నారు. శ్రీరామానుజాచార్యులు కూడా నారాయణ మంత్రం ఆయనకి ఇచ్చినప్పుడు గురువు ఏం చెప్తాడు అంటే, ఈ మంత్రం ఎవరికి చెప్పక నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. సరే నేను వెళ్ళిపోతాను, విన్నవాడు ఏమవుతాడు అన్నాడు. వాడు స్వర్గానికి వెళ్తాడు. అయితే నేను ఒక్కడిని నరకానికి పోతే ఏమండి, అందరూ స్వర్గానికి పోతారు కదా. మరి నాకు తెలియదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి. 3 అక్షరమణిల దేవసేన హిమాలయాల నుంచి నిన్న రాత్రి బయలుదేరింది. నా కోరిక ఆ 3 అక్షరణీయులు, ఒకటేంటంటే సాధారణంగా అక్షరణీయులు ఉత్తరం వైపు నుంచి ప్రవేశించి 3 వైపులకి వెళ్తాయి కనుక 3 అక్షరణీయులే వచ్చాయి. ఆ 3 ఆంధ్రప్రదేశ్కే లాక్కుంటే పోలే, ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు మరకెందుకు. అంచేత మీరు చేస్తున్నటువంటి సత్ర అక్షరణీయులు అంటే ఏమిటో కూడా ఈ కవితన్ రైజర్ స్వామి నీరులో రాసి ఉంది. చాలా జాగ్రత్తగా అది అతివేగము వేగము వేగము ఎలా పెంచుకోవాలో మీ ఆధ్యాత్మిక సాధనతో 6 నెలలలోనే మీరు ఆత్మజ్ఞాన సంపన్నులు అవ్వగలుగుతారు. దానికి ఇచ్చిన మార్గం ఉన్నది. ఇదే మార్గము కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది. కానీ ఇంత చెప్పినా అమ్మ చెప్పింది ఆకలి ముఖ్యం కదా. పేజ్ నెంబర్ 119 లో ఆ రహస్యం ఇవ్వబడింది. ఏంటా రహస్యం అంటే మీరు ఒక ముక్క అర్థం చేసుకోండి. పూర్వకాలం మనం యాత్రలకు వెళ్తే కాశీకి వెళ్లిన వాళ్ళు సంతర్పణం చేసేవారు. ఎందుకంటే వెళ్లిన వాడు వస్తాడో రాడో తెలియదని, కాశీకి వెళ్లాను అని గొప్ప చెప్పుకుని కాదు. మరి ఇప్పుడు అమెరికాకి వెళ్లాలంటే అలా వెళ్లి వచ్చేస్తున్నారు. మీ కుటుంబంలో సభ్యులు ఎవరు అలా వెళ్లి వచ్చేస్తూ ఉన్నారు. భౌతిక జగత్తులో ఇంత వేగము పెంచినటువంటి ఆ పరాశక్తి ఎంత వేగంగా ఉండి ఉంటుందో ఊహించుకోండి, ఈక్వేషన్ వేసుకోండి. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్యను ఈలాగ విని అర్థం చేసుకోగలిగేటువంటి వాళ్ళు కేవలము తెలుగులో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. ఇంచేంటే నేను అన్ని దేశాలు చూశాను, విదేశాలు చూశాను, అన్ని భాషలు అని తెలుసు. యజ్ఞము పరిసమాప్తి గురించి ఆలోచిస్తారు తప్ప అసలు యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశమే కాలాన్ని జయించడం. ఒక మంచి కార్యానికి వచ్చి మంచి మాటలు విని ఆ యజ్ఞాన్ని మనం స్వాహా చేసుకుని అది ప్రపంచానికి అందజేయవలసినటువంటి ఒక విచిత్రమైనటువంటి శక్తి మీలో ఉంచుకుని టైం చూసుకుంటూ ఇక్కడ కుదరదు. జ్ఞానాన్ని సముపార్జన చేసుకోండి. ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి మని ఆ దారి సమయము ఇక్కడ మీ దగ్గర ఇలాంటి ప్రదేశంలో కూర్చున్న సమయంతో పోలిస్తే ఒక గంట యజ్ఞం ఆలస్యం అయితే ఏమవుతుంది? రైటా తప్ప కాస్త గట్టిగా చెప్పండి. అందరినా ఓకేనా? అమ్మయ్యా అంచేత ఇప్పుడు బాపట్ల నుంచి విశ్వజనని కదా, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఈ మ్యాగజైన్స్ మాత్రము వీలైన వాళ్ళు ఎన్ని మ్యాగజైన్స్ తెప్పించుకోగలిగితే అంత మ్యాగజైన్స్ తెప్పించుకోండి. కాంతి కిరణాలు వస్తూ ఉంటాయి. ఇది కేవలము ఒక మ్యాగజైన్ అనుకోకండి, ఒక ప్రచార వేదిక అనుకోకండి, ఒక జ్ఞాన జ్యోతి కణిక మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అంచేత మొన్న ఏ మ్యాగజైన్ తీసుకోమని చెప్పాను నేను? అయ్యప్ప విజయం. ఇవాళ విశ్వజనని. ఈ మ్యాగజైన్కి కావలసిన వాళ్ళు ఉన్నారో ఒక్కళ్ళేనా? అమ్మయ్య ఒక్కళ్ళేనా? 2-3 తీసుకోండి. అది ఈ యజ్ఞము పరిసమాప్తి అయిపోయాక చూసుకోండి. ఖచ్చితంగా మీకు కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది. అంచేత అక్కడ కార్యకర్తలు కొంచెం అన్నం ఎక్కువ అన్నమని చెప్తాను స్వామీజీ. దాని తర్వాత ఇప్పుడు జరిగినటువంటి సంభాషణలో మీకు ఒక అనుమానం రావచ్చు. అంచేత ఆ అనుమానాన్ని కరెక్ట్ చేయాలి కనుక స్వామీజీని డయాస్ మీదకి రమ్మంటున్నా. ఈ సత్రయాగ సంకల్పము నాది కాదు. ఈ సత్రయాగం యొక్క ఆలోచన కానీ దీని ప్రేరణ కానీ ఇది ఈ విధంగా జరగటానికి కారణం కానీ ఇంత బాధ మీరు కాస్త ఆయన్ని కాస్త మీరు ఈయన అనుగ్రహం వల్ల ఈయన ప్రేరణ వల్ల హిమాలయాలలో ఉన్నటువంటి ఆ మహనీయులందరూ కూడా ఆయన్ని కేంద్రంగా తీసుకుని ఈ కార్యక్రమాలు మొదలుపింపజేశారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో జరిగేటటువంటి బాధ్యత కూడా ఆయనది అంటున్నాను అంటే నేను తప్పుకోవటం లేదు. ఇంకా కొత్త మందిని తీసుకురా, వాళ్ళని కూడా కలుపుకుందాం అంటున్నాను స్వామీజీ. జయ గురుదేవ్. ఇంకా యజ్ఞం మొదలెట్టండి. ఆనందంగా ప్రేమగా చేసుకోండి. జయ గురుదేవ్. 70 నిమిషాలు ఇక్కడ చేసేస్తారా? ఇక్కడ చేసేస్తారా? మొదలెట్టండి అమ్మా, మీ కార్యక్రమాన్ని మొదలెట్టండి.